ಸಂಬಂಧದ ಸಪರೇಟ್ಲಿಯೂ ಕಾಲ ಪರಿಪಕ್ವ ಈಶ್ವರ ಕಟಾಕ್ಷಂ మనం చేసే ప్రయత్నం చెయ్యాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరానుగ్రహం గురువు అనుగ్రహం ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా బిలీఫ్ ఉండాలి. బిలీఫ్ అంటే భగవంతుడి కూడా ఒకడు ఉన్నాడు అనేటువంటి బిలీఫ్ ఉండాలి. తర్వాత మోక్షాన్ని పొందాలనే కాంక్ష ఉండాలి. మోక్ష పదార్థమైనటువంటి నారాయణుడు ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సరైన విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో లోపం పనికిరాదు. మనం ఇతరులతో కాదు పోరాడటం, మనలో అవిశ్వాసంతో మనం పోరాడడం. భగవంతుడు ఉన్నాడా లేడానికి సంశయం మనకు వచ్చినప్పుడు, అవిశ్వాసం మనకు కలుగుతున్నప్పుడు మనతోటే మనం పోరాటం పెట్టుకోవాలి. మనకి ఈశ్వర సాక్షాత్కారం కలగడం కోసం, అంటే ఈశ్వర సాక్షాత్కారంతో మీరు సామాన్యం అనుకోకండి, ప్రపంచం మనకి ఎంత స్పష్టంగా గోచరిస్తుంది, లోపల వస్తువు కూడా అంత స్పష్టంగా గోచరిస్తుంది. మసకక మసకక కదా, అస్పష్టత కానీ స్పష్టత ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. అంటే మీరు ఈశ్వరుడు పట్ల విశ్వాసంలో మీకు కొరత పనికిరాదు. సాధన అంటే ఏమి లేదు. ఏదైతే మనం నేను 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 అని అంటున్నాము, ఆ నేను నేను కాదని తెలుసుకోవటం సాధన లక్ష్యం. అదే సాధన గంధ్యం. మనం అంటే మనం నేను 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 ఈ నేను నిజంగా ఆ నేను ఏదైతే మనం నేను నేనేస్తున్నామో అదే నిజంగా మనం అయితే దాన్ని తొలగించుకోవాల్సిన పని లేదు. నాది 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 అని అంటాం. ఆ నాది అనేది నిజమైతే అందులోంచి బయటికి రావాల్సిన పని లేదు. ఏదైతే నాది అనుకుంటున్నావో అది నీది కాదని తెలుసుకోవడానికే సాధన. ఏదైతే నేను నేను అని అంటున్నావో ఆ నేను నువ్వు నేను కాదని తెలుసుకోవడమే సాధన. అంచేత నువ్వు కాని నేనుని నువ్వు తొలగించుకోవడానికి నీ ప్రయత్నం యొక్క లక్ష్యం, అది నీ జీవిత గమ్యం. అంచేత ఏదైతే అహంకార కల్పితం, ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నాను, ఆ నేను కల్పించిన బంధువులు ఆ నేను ఎంత అనేదము, ఆ నేను ఎంత అసత్యము, ఆ నేను కల్పించిన బంధుత్వాలు, ఆ నేను కల్పించిన స్నేహాలు, ఆ నేను కల్పించిన విరోధాలు అంటే అసత్యం. నీకు ఇష్టం ఉన్నా లేకపోతే ఇది అంగీకరించేరా. ఇప్పుడు మనకున్న బంధుత్వాల నిజం కాదు, స్నేహాల నిజం కాదు, విరోధాల నిజం కాదు. ఇంకేత ఈ నేను మీరు అహంకారం మీద ఆధారపడి వచ్చింది ఏది నిజం కాదు. ఇంకేత ఆయన నిజం కాదు, అహంకారమే నిజం కాదు. అసలు అదే నిజం కానప్పుడు అది కల్పించబడినటువంటి వస్తువులు కూడా నిజం కాదు. అది ముందు మనకు అర్థం కాదు. అది ముందు మనకు అర్థమైతే ముందు మన మనస్సు చలనబడాలి. ఏదైనా మన అహంకారం మీద ఆధారపడి ఏదైనా వస్తువులను సంతోషం చేసుకుంటున్నాం అనుకోండి, అనుకోండి అహంకారం మీద ఆధారపడి మనం పొందే సంతోషాలను కూడా పరిణామాలు కంప్లీట్గా దుఃఖాకంగా అయిపోతుంది. ఎవరికైనా రేపు కదంత దుఃఖం కింద మారి అహంకారం వల్ల మీకు ఏ ప్రెజర్ తీసుకున్న లోకం అదంతా దుఃఖం కింద మారిపోతుంది. భారతదేశాలు ఉన్నవాడు ఇష్ట అయిష్టాలు ఉన్నవాడు అహంభావం అయిష్ట స్థితిని పొందలేడు. అహంభావం నిజం కాదు, అది కల్పించిన విషయాలు నిజం కాదు. మరి ఏది నిజం? అహంభావ రహిత స్థితి నిజం. రాగద్వేషాల నుంచి విడుదల పొందిన వాడి కానీ అహంభావ రహిత స్థితి పొందలేడు. అహంభావ రహిత స్థితిని పొందిన వాడి కానీ అమృతానుభవం కలగదు. అమృతానుభవం పొందిన వాడి కానీ జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల పొందలేడు. వివరంగా చోట ఈ ప్రపంచం నిజమో నిజం కాదా అని ఉంటుంది. అసలు నువ్వు నిజమో ఉన్నా కాదు తెలుసుకో. ఈ కాలక్షేపం పాట అనేది వదిలేయమన్నా నువ్వు నిజంగా కాదు విచారణ చేసుకో. ప్రపంచం నిన్ను చూసి వెక్కిరిస్తాను. ఆ సంగత ఆడికే తెలియదు, నా కూడా ఇరికింది అది అనుకుంటాండి. అది ఎంత ధ్యానం చేస్తుందో నేను తెలియట్లేదు. ప్రపంచం ఎదురుగా కాదా అని చర్చించేవాడు వాడి గురించి వాడికే తెలియదు, వాడి గురించి వాడికే తెలియనప్పుడు నాకు కూడా పడతాడు ఏంటని లోపల అనుకుంటాండి. ఆ మాత్రం బుద్ధి కూడా తెలియదని నేను తెలుసుకుంటాను. ఆ చిన్న బుద్ధి కూడా లేదు, పెద్ద బుద్ధి అక్కర్లేదు, ఆ చిన్న బుద్ధి కూడా లేదు. అంటే మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పనులు కూడా పెద్ద మనసులతో చేయాలి. చిన్న పని కూడా పెద్ద మనసుతో చేయాలి, పెద్ద హృదయంతో చేయాలి, పెద్ద బుద్ధితో చేయాలి. అంటే మన ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో దారిద్ర్యం ఉండకూడదు. ఇంట్లో అనారోగ్యం ఉన్నా ఇంట్లో దారిద్ర్యం ఉన్నా మనసులో దారిద్ర్యం లేకుండా చూసుకోవాలి. అంటే మనస్సులో సంపద ఉండాలి, ఇంట్లో సంపద కాదు. మనస్సులో కనుక సంపద ఉంటే వారికి ఈశ్వర సాక్షాత్కారం, ఈశ్వరానుభవం కలుగుతుంది వాడు. అంటే మీరు ప్రయత్నం ఎప్పుడు ఎలాగో చేయాలనుకోవద్దు, ఎప్పుడు ఎలా మీరు కష్టపడవలసింది అనుకోకర్లేదు. కొంత దూరం మీరు కష్టపడి కొంత దూరం మీరు సాధన చేస్తే తర్వాత మీ సాధనతో ప్రయత్నం లేకుండా మీ ప్రయత్నంతో పని లేకుండా దానంతరమే న్యాచురల్గా నార్మల్గా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అంటే నీకు లోపలికి వెళ్ళిపోయి అంటే మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉభయ స్కంధం దాని పక్కకి నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్లోగా నీ మనస్సును కొంచెం స్నేహం చేసుకుని దాంతో విరోధం పెట్టుకోకుండా ఈ మాయని నా మాయని ఎవరో జయించలేరు అన్నాడు భగవాన్. కోటి మందిలో ఒక్కడ సాధన చేస్తాడని మనం ఏం సాధకులం కాదే మనం కాలక్షేపం పట్టినటువంటి కాలక్షేపం చేస్తాడు. నా మాయను ఎవరో జయించలేడు, నా పాదాలను ఆశ్రయించినవాడు సర్వము నేనే అనుకుని తన తాను పోగొట్టుకునే వాడికి నేను తెలియబడతాను. నన్ను మనం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము, ఆయన తెలియబడటానికి ఆయన సిద్ధంగా లేడు. ఇన్ని మాటలు ఇది కబుర్లో కాకరకాయ కానీ మమ్మల్ని నేను పోగొట్టుకోవడానికి అది ఉంటుందో పోతుందో వదిలేదు. అది పోగొట్టుకోవడానికి మనం సిన్సియర్గా కూడా ప్రయత్నం చేయటం. భగవంతుని మనం మోసం చేయలేదు, మన హృదయంలో ఏమైనా తెలుసు. మన హృదయాన్ని పట్టుకుని చూస్తారు కానీ మన కాలనీ చేతుల్ని పట్టుకుని చూడాలి. ఎందుకంటే ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా జ్ఞానం కలిగింది హృదయంలో. తలకాయలు ఎవరికి ఇంతవరకు ఈ తలకాయలే జ్ఞానం కలగలేదు. ఇది ఈ మాయ చాలా విచిత్రంగా ఉంటుంది. మాయ ఎక్కడుందనుకుంటాం, మన మనస్సే మాయ. మాయ ఎక్కడుందో ఎక్కడుందనుకుంటాము, మన మనస్సే మాయ. ఇది కావాలనుకోవటం మాయ, ఇది వద్దనుకోవటం మాయ. సుఖం కావాలనుకోవటం మాయ, కష్టం రాకూడదనుకోవటం కూడా అదే మాయ. శుభం రావాలనుకోవటం మాయ, మరి అశుభం మా ఇంటికి రాకూడదు అనుకోవడం కూడా మాయ. మాయ స్వరూపం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈశ్వర కటాక్షం పొందిన వాడికి కానీ మా యొక్క చేష్ట మేరాలంటావు మనకి తెలియదు. అంటే భగవంతుడు ఏం చేశాడంటే నా మాయని జయించడం కష్టం, నా పాదాలను ఆశ్రయించిన వాడికి నా పాదాల ఎందుకు స్థిరమైన భక్తి ఉన్నవాడు మటుకి నా మాయలోంచి బయటకు పడగలడు. నా మాయను జయించిన వాడు దాన్ని ఓవర్కమ్ చేసిన వాడు అవధులు లేని సుఖాన్ని పొందుతాడు అన్నాడు భగవంతుడి గీతలో. ఎవడైతే నా మాయను జయించాడో మాయలోంచి విడుదల పొందాడో వారి యొక్క మనస్సులోంచి ఎవరైతే మనస్సు లేదు ఆత్మ లేడు, మనసుకి ఆత్మకి ఎక్కువ సంబంధం లేదు. మన మనస్సు పరిధిలో ఉన్నాం, ఆ మనస్సు పరిధిలోంచి ఆ మనస్సు వలయంలోంచి విడుదల పొందితేనే కానీ ఆత్మార్గుణ్యం కలగదు. ఈ ఐదు ఎంత డిఫరెంట్, ఈ రెండు దాని వలయంలో దాని పరిధిలో మనం ఉన్నాం. ఏం అక్కర్లేదు, మనకు 100 కోరికలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు మనసులో కోరికలు ఎక్కడ ఉంటాయి, శరీరంలో ఉండవు మనసులో ఉంటాయి. చైతన్యంలో కోరికలు ఉండవు, శరీరంలో కోరికలు ఉండవు, కోరికలు మనసులో ఉంటాయి. 99 కోరికలు జయించాలనుకోండి, ఇంకో కోరిక నిలిపింది, ఆ ఒక్క కోరిక నాకు పొందడానికి తీసుకొస్తుంది. దీన్ని బట్టి మాయను జయించడం ఎంత కష్టం ఆలోచించాలి. అంచేత రూప బుద్ధిని తగ్గించుకుని నామ బుద్ధిని తగ్గించుకుని అయ్యాం సో నేను పరాణామాన్ని పరావా అని అనుకోవటం ఆ నాన్సెన్స్ అంతా వదిలేసి దేనితోటి కాలాక్షన్ కిందకుండా గౌరవాలతోటి అగౌరవ వాళ్ళతోటి బాకి అహంభావన కల్పించే విషయాలతో నువ్వు దేనితోటి కాలాక్షన్ పొంది అహంభావన పెరిగిపోతావు. నేను తెలియదు ఇప్పుడు కృష్ణారేస్తా నిత్తరా పెరిగిపోతుందో అహంభావన కల్పించే విషయాలతో నువ్వు దేనితో కాలాక్షన్ పొంది అహంభావన పెరిగిపోతాం. సాధనంటే ఏం లేదు, నీ మాటలో నీ చేతలో నీ యాక్షన్లో నీ ప్రవర్తనలో దైనందిని దైనందిన జీవితంలో దేహాభిమానాన్ని ఎంతవరకు నువ్వు తగ్గించుకుంటున్నావు అదే సాధన కానీ. అంటే నీకు మనస్సుకు లోచూపు కలిగితే హృదయంలో అంతర్యాన్ని ఈశ్వరుడు దగ్గరికి వాటి ఎలగలుగుతాడు నీ మనస్సు లోపలికి వెళ్ళిపోయింది, మనస్సు లోపలికి వెళ్ళిపోయింది, మనస్సు లోపలికి జరిగిపోయింది, మనస్సుకు అంతర్ముఖత్వం వచ్చేపోయింది, వాసనలు నశిస్తాయి. అది మనస్సు బాహ్యముఖం అవుతుంటే వాసనలు పెరుగుతాయి. అది సిద్ధాంతం. నీ మనస్సు చేరకంగా నువ్వు చూసుకో, నీ గమ్యం ఏంటో నువ్వు అర్థం చేసుకో. అది లోపలికి వెళ్తుందా, మనస్సు లోపలికి వెళ్తుందా, బయటకు వస్తుంది అది చూసుకో. లోపలికి వెళ్తే పునర్జన్మ హేతువులు నశిస్తాయి, బయటకు వస్తాయంటే పునర్జన్మ హేతువులు నాకు పెరుగుతాయి. అంటే గడ్డి తాడులో ఆ గడ్డి పడక తీస్తే ఇంకా గడ్డి తాడుండదు. అలాగే నీ మనసులో ఉన్న వాంఛలు, నీ మనసులో ఉన్న కోరికలు, నీ మనసులో ఉన్న ఇష్టాయిష్టాలు తీసేస్తే మనస్సు ఉండదు. నేను ఒక శాస్త్రంలో చదివాను, ప్రపంచంలో ఎప్పుడు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు చేసే పని కూడా ఉండక ఈ ప్రపంచంలో ఆ పరిణామాలు ఏంటంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అడిగితే మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు అవ్వలేరట్నారు కాదు, మంచితనం ఆగిపోతుంది ఏదో కొంత దూరం వచ్చి ఇంకా పరిణామంలో వారి పాత్ర కూడా ఉంది, దుర్యోధని పాత్ర కూడా ఉంది పరిణామం. మీరు కొంతవరకు మంచివాళ్ళు అనుకోండి, ఆ మంచితనం ఆగిపోతుంది. ఏంటో చెడ్డవాళ్ళు ఉంటే మీ మంచితనం పెరుగుతుంది, మీ మంచితనానికి బలం పెరుగుతుంది. స్వామి వివేకానంద తరచుగా అనేవాడు ఈ సృష్టి బాధ్యత ఎందుకు వచ్చామంటే మనం బలోపేతం అవటానికి వచ్చాం, ఆధ్యాత్మికంగా నైతికంగా బలం పెంచుకోవడానికి వచ్చాం. అందరి తప్పించి ఒక లక్ష్యం లేదు ఇప్పుడు ఉన్నది. దేశం కంగారు పడుతుంది, చచ్చిపోతామని కంగారు పడుతుంది. దేహం యొక్క ప్రారంభం నశించే వరకు ఎవరికీ చావురా. దేహం యొక్క ప్రారంభం ఖర్చయ్యే వరకు ఒక్క నిమిషం ముందు మనకు చావురా. ఆ ప్రారంభం పూర్తయిపోయింది, ఒక క్షణం నిలబడదు ఆ శరీరం, ఆ గడిపిన శరీరం క్షేమమై కూర్చోదు. మీ చావు గురించి ఏం పట్టింపులు పెట్టుకోవద్దు, తొందరగా గడిపోతాం అనుకోవద్దు. అది ప్రారంభం. మీ దేహం ప్రారంభం ఎంతకాలం, మీ దేహం యొక్క ప్రారంభం ఎంతకాలం ఉందో, ఏ కష్ట సుఖాలు మీరు అనుభవించారు, మీరు ఊరేగింపులు ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా మొట్టికారి జనాలు, మీ సన్మానాలు ఉన్నాయా లేదా అగౌరవాలు ఉన్నాయా, అవమానాలు ఎన్ని ఉన్నాయో సన్మానాలు ఎన్ని ఉన్నాయో, సన్మానాలు 50% అవమానాలు 50% ఉండొచ్చు, ఒకవేళ అవమానాలు 90%, సన్మానాలు 10% ఉండొచ్చు. ఇవన్నీ వెళ్ళినవి కదా, మీ దేహ ప్రారంభం ఎన్ని భాగాలు. ఇవన్నీ అహంకారం అంటే దేహం నేననే తలం పంచినడం, మీ సన్మానాలు అంచనడం, అవమానాలు కూడా అంచనేది. ఒక ఏమంటే ఆ జ్ఞాని ఒక్కడే నిజమైన సూక్ష్మ ఆత్మస్థితి పొందని వాడు, ఆత్మానందం పొందని వాడు, వాడిదే నిజమైన సుఖం. నిజమైన సూచి అంటే వాడు అంటే మీరు ఇంట్లో ఏదైనా పనితో పని శుద్ధిగా చేసుకోవాలి, పని దొంగలంటే నవ్వుకోవడం, పని లేనప్పుడు ధ్యానం చేసుకోవాలి. ఇంట్లో పని ఉంటే పని చేసుకోవాలి, పని లేనప్పుడు జపం ధ్యానం చేసుకో, టైం మధ్య కాలం ఫాడు చేయకూడదు. పనితో పని పని చేసుకోవాలి, పని లేదు అనుకోండి, మీరు జపం వల్ల చేసుకోవాలి, ధ్యానం వల్ల చేసుకోవాలి. ఓ సద్గ్రంథాలు నాకు కట్టించాలి అంటే సద్గ్రంథాలు చేతిలో ఉన్నా కొన్ని దోషాలు పోతాయి. ఆచార్య సంగులాట్ అన్నారు, మోక్షం మాట అటించు, ఆత్మజ్ఞానం మాట అటించు. అసలు మీకు సత్పురుషులతో స్నేహం చెయ్యాలి, సత్పురుషుల సహవాసం కావాలి మనకి. ఆ సజ్జన సజ్జన సాంగత్యం మీరు సజ్జలను దొరకటం, సజ్జలు దొరికిన వారితో సాంగత్యం చెయ్యాలని అభిలాష రావటం, దానికి కూడా అనేది జనవల పుణ్యం ఉంటుంది. కానీ ఇది సాధ్యం కాదన్న ఆచార్య సంగులాట్ మీద కూర్చున్నారు. సత్పురుషుని ఎదురుగుండా కనిపిస్తున్నాం, వాడితో మీకు స్నేహం చేయాలని అనిపించదు. కానీ దోషం అది మీ ముఖం అడిచేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను మెడ్రాసులో చాలా కాలంలో ఉంటే రమణ మహర్షి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ అరుణాచారి వెళ్ళి చూసేవాళ్ళు, అది ఉండాలి కదా ప్రారంభం. అంటే మీకు పూర్వపుణ్యం లేకపోతే సత్తు సజ్జన సాంగత్యం చేయాలనే బుద్ధి కూడా కలగకపోన్నాడు స్వామి ఆచార్య వాడు. అంటే నేను ఏ పని చేసిన విచారణ మార్గం ఏంటంటే అది చిత్తశుద్ధితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, పవిత్రతో చేయాలి. వేదవాపంగా చేయటం కాకుండా ఏదో కాలక్షేపంగా చేసుకుని యాంత్రికంగా కాకుండా చిత్తశుద్ధితో చేయాలి, సిన్సియర్గా చేయాలి. మన వాళ్ళు చెప్తారు, మీరు చిత్తశుద్ధితో ఏ ప్రయత్నం చేసినా జరగచ్చు. మనం చేస్తున్న ధ్యానం, మనం చేస్తున్న జపం, మనం చేస్తున్నటువంటి పూజలు పుణ్యాలు అన్ని చిత్తశుద్ధి కలగటం కోసం. ఈశ్వరార్పితం నైత్యకర్తృతం చిత్తశోధకం ముక్తి శోధకం. అంటే నువ్వు ఏ పని చేసినా ఈశ్వరార్పితంగా ఉండాలి. నీ మాట చేత తలంపు ఈశ్వరార్పితంగా ఉండాలి. నీ మనసులో ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా మామిడి పండు చేతికి ఇస్తున్నావు అనుకో, పైకి నాకైనా ఈశ్వరార్పణ అంటే ఇక ఎల్లని చూడలేదు, నేను పుల్లని చూడలేదు, ఈశ్వరుడికే ఇచ్చి ఈశ్వరుడికి లోపల అంతర్యం కానీ ఈశ్వరుడికి ఆ ఈశ్వరార్పణ బుద్ధి చోటు ఇవ్వాలి. ఏ పని చేసినా ఒక మాట మాట్లాడితే ఒక చేత ఒక తలంపు, చేత కానీ తలంపు కానీ మాట కానీ ఈశ్వరార్పణ బుద్ధి చోటు అర్థం చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయటం లేదు, అనుకుంటున్నాం అహంకార బుద్ధితో చేస్తున్నాం. అంతా మోసమే, ఇతరుల మనం మోసమే చేయటం, మన మనమే మోసం చేసుకుంటున్నాం. మనం చేసేదేమో అహంకార బుద్ధితో చేస్తున్నాం అనుకునేది ఈశ్వరార్పణ, అది కూడా మనం జయించలేదు. ఇంకా మోక్షం ఇంకా జరిపే దాటిలో హిమాలయ పర్వతానికి దాటాడు. ఇప్పుడు మనం చేసేది అహంకార బుద్ధితో చేస్తున్నాం, అనుకోదేమనుకుంటున్నాం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంది. కానీ లోకాన్ని మోసం చేయగలం, కానీ లోకల అంతర్యానంగా ఉన్నటువంటి ఈశ్వరుని మనం మోసం చేయ. వాడు కళ్ళు ముందు అన్ని ఆడుకెళ్ళే, దేహం ఉంటే ఆడుకెళ్ళే, ఆయన చేతులన్నీ ఆడి, కళ్ళన్నీ ఆడి, కాళ్ళన్నీ ఆడి, అందరిలోనే అంతర్యానంగా ఉన్నవాడైనా, లోపల ఉన్నవాడైనా, బయట ఉన్నవాడైనా, భగవంతుడికి తెలియకుండా ఒక చిన్న పని కూడా మనం చేయలే. ఇంకా అంతటా ఉన్నాడు కాబట్టి మీకు ఏ తలంపు వస్తుందో ఆ తలంపును కూడా చూస్తున్నాడు. మనం చేసి ఎలా చేస్తున్నాం, అహంకార బుద్ధితో చేస్తున్నాం, అనుకోటి ఎలా అనుకుంటున్నాం, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అంటే నువ్వు ఏకాగ్రతతో చెయ్యాలి. కొంతమంది ఆ సొంత పని ఇంకో ఒక రకంగా చేస్తారు, ఇతరుల పని ఇంకో రకంగా చేస్తారు. మనం ఎవరైనా ఇంటి కట్టి పెట్టుకుంటాం అనుకోండి, ఆ సొంత ఇంటి కట్టి పెడితే మన ఇంటి కూడా కట్టి పెట్టారనుకోండి, వాళ్ళకి సాధన అక్కడే వాళ్ళకి మోక్షం వస్తుంది. అంటే నీకు సత్కర్మ చేయాలి, ఈశ్వరాగ్రహాన్ని సంపాదించే కర్మ చేయలేనప్పుడు ధ్యానం చేసుకో, జపం చేసుకో, నీ చిత్తశుద్ధితో నీ కోరిక లేకుండా చేయి. కోరిక లేకుండా అంటే ఏదో ఆశించి నువ్వు చేయదు, అంటే నీ కోరిక సాటిస్ఫై చేసుకోవడం కోసం, నీ అహం గురించి సాటిస్ఫై చేసుకోవడం కోసం ఆ పని చేయదు. ఈ స్వేపల బుద్ధితో చెయ్యి, వ్యక్తిభావంతో చెయ్యొద్దు. వ్యక్తిభావనతో చెయ్యొద్దు. ఈశ్వర్పణ చెత్త శోధకం ముఖ్య సాధకం. నీ ఈశ్వర్పణ బుద్ధితో చేయగా 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 అప్పుడు నీ చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో, చిత్తాన్ని ఎప్పుడైతే శోధించావు, నీ ఎప్పుడైతే పవిత్రుడయ్యావు, నీ పవిత్రత, నీ ఏకాగ్రత, నీ నిర్మలత, నీ నిశ్చలత, నీ నిరాడంబరత, నీ సరళత, నీ సరదత్తమే నీకు సమాధి స్థితి తెచ్చి పెడుతుంది. సమాధి స్థితి పొందిన వాడు కానీ తాను ఎవడో కలుగుతుంది అంటే మనస్సు పూర్తిగా నశిస్తున్నా కానీ సమాధి స్థితి పొందుతుంది. సాధన దేనికి? ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఆ నేను కాదు నువ్వు అని తెలిసిపోవటం, ఏదైతే నాది 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 అని నాగుతున్నావు ఆ నాది నేటి కాదని తెలిసిపోవటం సాధన గమ్యం. మన లోకాన్ని మావుత్యంక నాటినట్టు నాగుతున్నట్టు అది లోక వాసన అష్టం లోకాన్ని నాగుతాం. ఈ మధ్య ఒకరి ఇంటి తినికే వినియోగంలో ఎవరో ఒకరు పేరు చెప్పి ఆయనకి ఇంత రుణం బతకాలని అన్నాడు. ఆయన భక్తుడు, మామూలుగా భక్తుడు. కానీ నీ విచారణ చేసి ఇది భక్తే నేను చెప్పి మాట ఎహానికి పనికి వస్తుందా, పరానికి పనికి వస్తుందా, ఈ మాట భక్తే, ఈ మాట జ్ఞానమా, జిన్నుడిలో ఎవరికి వస్తుంటే నీ తెలిసి నేను చెప్తాను. ఇంకా ఎందుకు చెప్తున్నాడు? ఇలాగే ఎంతో కొంత భక్తి ఏంటో భక్తి ఉండే ఇంక జిన్నుడిలో ఎవరో పేరు చెప్పాడు ఇంత రుణం ఉందంటే ఎందుకు ఎందుకు ఈ జనాభా లెక్కలు ఎంచుకు వాడికి అకౌంట్స్ పెట్టేది ఆడపడే ఉంటే ఇంటికి ఎంచుకు అన్నా నీ దగ్గరికి ఎవరు వచ్చాడే రుణం చేస్తున్నాడు అబ్బాయి నా దగ్గరికి రాలేదు నా ఇంటి పైసలు ఎంచుకోయా నీకు కూడా ఇది భక్తే ఇది జ్ఞానమా ఎందుకండి పైగా నీకు ఎంతో కొంత భక్తి ఉంది కదా నీ చెప్పిన మాట జ్ఞానానికి పనికి వస్తుందా లేకపోతే నీ చిత్తశుద్ధికి పనికి వస్తుందా ఆడికి అప్పులు ఉంటే ఆడు ఎవడైతే అప్పు ఇచ్చాడో అది చూసుకుంటాడు నీకెందుకు ఏదైనా ఏమైనా ఇచ్చారు అబ్బా నా కూడా నీకెందుకు మరి సమస్య దాని పేరు నచ్చిన వేసుకోవడం ఎందుకు మీరు దీన్ని గజ స్నానము అంటారు గజ స్నానం ఏంటి ఏనుగు శుభ్రంగా స్నానం చేస్తే రోడ్డు మీద కాగానే రోడ్డు మీద దుమ్మకి దానమే చేసేసుకుంటాం కొంతమంది తూచేస్తారు 10 నిమిషాలుగా ఊళ్ళో కూడా వెళ్తే ఎత్తి వేసేసుకుంటాం దీన్ని గజ స్నానము అంటారు తూచేస్తారు 10 నిమిషాలు బయటకు వస్తారు అది ఊళ్ళో కూడా వెళ్తే ఎత్తిమే వేసేసుకుంటారు అప్పుడప్పుడు బాడీ వేసేసుకుంటారు చివరికడికి ప్లస్ మెడ మైనస్ మీద వెళ్తుంది మనం మైనస్ని ప్లస్ చేసుకోవాలి మనం ప్లస్ని మైనస్ చేసుకుంటున్నాం మనం కష్టపడి సాధన చేసుకుని మైనస్ని ప్లస్ని చేసుకోవడానికి కానీ ప్లస్ని మైనస్ చేసుకోవడానికి కాదు ఉన్న భక్తిని ఓడగట్టుకోవడానికి కానీ ఉండగానే పెంచుకుంటాడు అసలు ఇంకోటి నీకున్న భక్తి నిజమైతే ఒక భక్తి చాలు నీ వాసన క్షయమైపోతాడు ఆ గజేంద్ర యొక్క భక్తి వల్లే మహావిష్ణువు ఆయన రక్షించాడు రక్షించడానికి మోక్షాన్ని ఇచ్చాడు కేవలం గజేంద్రుడు ఎవరు చదువుకున్నాడు వేదాలు చదువుకున్నాడు ఆ భక్తి వల్ల పరమశుడై మహావిష్ణువు తరింపజేశాడు ధనం వల్ల వచ్చేది కాదు పాండిత్యం వల్ల వచ్చేది కాదు కీర్తి వల్ల వచ్చేది కాదు భాష ప్రక్రియ వచ్చేది కాదు భాషలో మీరు మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అంతేకాని భాషలో పని చేయడంలో మీకు మోక్షం రాదు మీరు గుర్తుపెట్టుకోండి కేవలం ఈశ్వర అనుగ్రహం లేకుండా ఈశ్వరుని దయ లేకుండా ఆయన పొందరు ఈ రామకృష్ణ పరమహంస భక్తి నా దగ్గర అంటే మా రామకృష్ణ పరమహంస గారు సమాధి స్థితి పొందారంటే నీ భగవాన్ సమాధి స్థితి పొందలేదు ఇది కూడా ఏంటి మనసు బాహ్య ముఖం ఒకటే వచ్చే కూడా రమణనాయుడు గారికి సమాధి స్థితి పొందకపోతే ఆ సమాధి స్థితి కలగంటే ఆయనకి ఎందుకు ఆయనకు వచ్చిన నష్టం ఏంటి ఆయన పొందొచ్చు కదా ఆ స్థితిని ఆయన పొందుకోండి రమణనాయుడు గారు పొందలేదు మన ఆ సమాధి స్థితిని ఆయన పొందొచ్చు కదా ఒకసారి నేను విశాఖపట్నం వెళుతున్నాను తండ్రి కొడుకులు నేను ఉన్న కంపార్ట్మెంట్లో కూర్చొని ఆయన విశాఖపట్నం వెళుతున్నారు వాళ్ళు ఎక్కడ రాజమండ్రి ఎక్కడ జాయిన్ అయ్యారు ఆ తండ్రి పేపర్ చదువుతున్నాడు పేపర్ చదువుతూ కొడుకుతో చెప్తున్నాడు అందరూ చెప్పేవాళ్ళు కానీ ఆచరించే వాళ్ళు ఎవరో కనపడలేదు నాకు తండ్రి కొడుకు వెంటనే ఎవరో వాళ్ళని మీరు ఆచరించండి అంటే ఆయన మాట రాలేదు అంతేగా ఇతరులను కరెక్ట్ చేయడం కాదు మీకు కావాల్సిన మీరు కరెక్ట్ చేసుకోవాలి సంస్కర్తలు కావాలను సంస్కర్తలు కావాలను సంస్కర్తలు కావాలని ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకున్న వాళ్ళు కావాలి వాళ్ళు వల్ల పప్పుకి ఉప్పెట్టి వెళ్ళదు వాళ్ళు వాళ్ళు ఎవరైతే సంస్కరించున్నారు వాళ్ళు ఈ లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు వాళ్ళ ఉప్పు లేని పప్పు ఉప్పు లేకపోతే పప్పుకు సారం లేదు ఎవరైతే వాళ్ళు వాళ్ళు సంస్కరించున్నారు వాళ్ళ వల్లే ఈ సృష్టికి ఏదైనా సారం ఉంది లేకపోతే సొన్న ఇతరుల కాదు మీరు కరెక్ట్ చేయకపోండి నిన్న మీరు కరెక్ట్ చేసుకోండి మీ వాండరింగ్ మైండ్ అరెస్ట్ చేసుకోండి మీ మనసులోనే చేపలు కానీ మీరు ఆఫ్ చేసుకోండి ఇతరులు కూడా మీకేంటి అంటే మీ మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని విచారణ చేసుకోనివ్వకుండా మిమ్మల్ని సాధన చేసుకోనివ్వకుండా ఇతరుల మీదకి లోకం గొడవ ఇంకో గొడవ ఇంకో గొడవ మీదకి వెళ్ళిపోతున్నారు కానీ మీకు పుణ్యబలం లేదు సంస్కర్తలు కావాలను, సంస్కర్తలు కావాలను, ఇతరులను సంస్కరించేవాడు కాదు, వాళ్ళని వాడు సంస్కరించుకోవడానికి కావాలి. వాడిని వాడు కరెక్ట్ చేసుకోవాలి, వాడిని వాడు రిఫారం చేసుకోవాలి. సాధకుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను రిఫారం చేసుకోవాలి. ఇప్పుడు భగవాన్ అంటున్నారు, ఆ మనస్సు శేషం లేకుండా రక్షించాలంటే ఇది ఒకటే మార్గం విచారణ మార్గం. నేను అనే తలంపు నీకు వస్తాను కదా, ఈ తలంపులన్నీ వచ్చే ఆ నేను ఎవరు? నీకు అనేక తలంపులు వస్తున్నాను, ఈ తలంపులన్నీ వచ్చి ఆ నేను ఎవరు? ఆ మొదటి తలంపులు పట్టుకుంటే దాని మూలంలో ఒకటి జారుతూ ఉంటుంది, దానికి వచ్చి ఇతర తలంపులు తగ్గుతూ ఉంటుంది. నీకు ఆందోళనగా ఉందనుకో, ఏదైనా విషయంలో ఆందోళనగా ఉందనుకో, ఈ ఆందోళన పడుతున్నా ఈ నేనెవరు? నీకు ఏదైనా భయమిస్తానుకో, భయపడుతున్నా ఈ నేనెవరు? నీకెవరి ఏదైనా అయిష్టం వస్తామనుకోండి, ఏ అయిష్టం వస్తున్నటువంటి ఇది నేనెవరు? కానీ దాన్ని వేదగటం తెలియస్తే దాని స్వరూపం మీరు తెలుస్తుంది. ఎన్ని తలంపులు ఉన్నా ఇబ్బంది లేదు, ఎన్ని ఎన్ని ఉన్నా పడలేదు, మీరు విచారంలో పెడితే అయ్యే పోతాయి, విచారంలో పెడితే అయ్యే పోతాయి. అయ్యా ఎన్ని భావాలు వచ్చినా ఇబ్బంది లేదు, ఎన్ని తలంపులు వచ్చినా ఇబ్బంది లేదు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోండి, నాకు వస్తున్నాయని మీకు తెలుస్తుంది. నేను ఈ తలంపులు వచ్చే ఈ తలంపులన్నీ వచ్చే నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే బాహ్య ముఖానికి అయితే మానేసి లోపల ముఖానికి వెళ్ళి అంతర్ముఖానికి వెళ్ళి ఆత్మలీకు మైలింగబడి ఆత్మ అనుభవం పొందుతుంది అయ్యా. అది అంటే బుద్ధిని శుద్ధి చేసుకోండి. అదన గమ్యం ఏంటంటే బుద్ధిని శుద్ధి చేసుకోండి. మీ చేత మీ మాట మీ చేత మీ మాట మీకు తలంపు మీ బుద్ధికి శుద్ధవడానికి ఉపయోగపడాలి. ఆ లోపల ఉన్న వస్తువు ఎంత ప్రేమ పవిత్రమైందో అంత ఎంత నిదానంగా ఉంటుందో, ఎంత ఏకమగా ఉంటుందో. నువ్వు కూడా అంత ఏకమగా ఉండాలి, అంత పవిత్రుడు అవ్వాలి. ఉపనిషత్తు చెప్తుంది ఇదంతా నిజం కాదు. దేశం లోపల నేను, దేశం బయట ప్రపంచం, ఎక్కడో దేవుడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒకటే నూడి కింద కనిపిస్తుంది. ఉన్నది ఉంటే అది నీకు ఎలా కనిపిస్తుంది? ఆ మూడు కింద మూడికి మూడు నిజం కాదు, నిజం వలే కనిపిస్తాం. ఒకటే మూడు కింద కనిపిస్తాం. ఎంతవరకు కనిపిస్తుంది? దేహము నేననే బుద్ధి ఉన్నంతకాలం మొదటి మూడు కింద కనిపిస్తే ఆ బుద్ధి నశించక ఉన్నది ఉంటే ఆ మూడు అంతా ఉంటాయిపోతుంది. తెలిస్తే ఒకటి, తెలియపోతే మూడు. తెలిస్తే సుఖం, తెలియపోతే దుఃఖం. మన అహంభావం వల్ల ఏమీ అవ్వదు. ఏదో అవుతుందని అనుకుంటాం, మన అహంభావం వల్ల ఏది అవ్వదు. అంటే మన సాధన ఎందుకంటే మనమేమో ఆయనే ఉన్నాడని తెలుసుకోవటం. నువ్వు మనం ఉన్నాం ఆయన ఉన్నాడనుకుంటున్నాం, ఒకసారి ఆయన లేదు మనం ఉన్నాం అనుకుంటున్నాం. అసలు మనం లేనే ఉన్నది ఆయన అని తెలుసుకోవడానికే సాధన. అంచేత నువ్వు నీ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు అనగా మా ఎక్కడుంది? మనస్సులో ఉంది. మారేది మాయ, మారేది మాయ, మారనది సత్యం. మన శరీరం చూడండి, చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? మనం చిన్నప్పుడు సన్నంగా ఉంటారు, తర్వాత ఇలా బాగుండ ఆరకంగా అయిపోతాం. మనం చిన్నప్పుడు లావుగా ఉంటాడు, తర్వాత ఇలా చిక్కుపోతాం. ఉపనిషత్తులు అంటాడు, అప్పుడే పుట్టిన అమ్మాయిని చూసినా, 16 సంవత్సరాల అమ్మాయిని చూసినా, 50 సంవత్సరాల అమ్మాయిని చూసినా, 100 సంవత్సరాల ముసలమ్మని చూసినా, నీ మనస్సు ఒక్కలాగా ఉండాలి. ఏమైనా తేడా ఉండే, ఆ తేడా ఉంటే సాధన ప్రారంభించు అంటాడు. వాళ్ళు ఆ విషయం యొక్క మన మీద ప్రేమ చూడండి. నాకు ఆశ్చర్యం, ఎంత ప్రేమ వాళ్ళకి, పాపం వాళ్ళకి మనకి బాహ్యంలో ఏం సంబంధం ఉంది? ఇప్పుడు ఆ ఋషులకి మనకి బాహ్యంలో ఏం సంబంధం లేదు కదా. మన ఇళ్ళకి ఉపకారం చేయడం భౌతికంగా ఆలోచిస్తాం. అంటాడు ఉపనిషత్తుల ఋషి, నువ్వు సాధన ప్రారంభించు, అప్పుడే పుట్టిన అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, 50 సంవత్సరాల అమ్మాయి, 100 సంవత్సరాల ముసలమ్మాయిలు అందరూ నీకు ఒక్కలాగే కనపడాలి. ఎలాగ కనపట్టలేదు అనుకో, తేడా తేడాగా కనిపిస్తున్నారనుకో, భిన్న భిన్నంగా కనిపిస్తున్నారనుకో, సాధన ప్రారంభించు పొలడయ్యా అన్నాడు. అంటే వాళ్ళు అనుగ్రహం చూడం, ఆ ఋషి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నటువంటి దయ అనుగ్రహం చూడండి. భౌతికంగా ఏం మనం ఏం చేయలేదు, చేతలు ఏం చేయలేదు, అది మంచిది ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు, ఒక నీడ ఇవ్వలేదు. కూడా మనం ఇష్టంగా చూస్తే ఒక రకంగా ఉంటాం, ఇష్టమైన చూస్తే ఒక రకంగా ఉంటాం. సమాన బుద్ధి ముందు లోపే అంతర్యంలో ఉంది ఈశ్వరుడు చూడు. అందుకే శివనాథ్ అంటారు, స్విమ్ లైక్ ఎ ఫిష్, ఏకనిష్టం అంటారు. కానీ చేత ఏదైతే మనం ఆ నీటి ప్రవాహానికి ఎలా ఎదురెదుతుందో, నీ మనసు ప్రవాహానికి ఎదురేది నువ్వు మూలంలో తేలిపోతా, మూలంలోనే నేను చేరుతాను. నీ అత్తగారి తోటి మాట్లాడవద్దని నీ మనసు చెబుతాననుకోండి, మాట్లాడమన్నారు శివానంద. శివానంద గారు చెప్పారు, నువ్వు మనసు వారితో మాట్లాడొద్దని చెప్పాననుకో, వారితో మాట్లాడు, అది నేషస్. అది చెప్పినట్టు మీరు వెళ్ళారనుకోండి, మాయ పెరిగిపోతుంది. ఇంకేమి లేదు, జ్ఞానం వచ్చే మనసునే ఆ గడప రాకాలని చెప్తాను. ఆ అవధనలేని సుఖం, అవధనలేని ఆనందంలో ఊహించి పెడతాడంటాడు ఉపనిషత్తులు. ఏది మనసుని గడప దాటి అవధనలేని శాంతిలో, అవధనలేని సుఖంలో, అవధనలేని ఆనందంలో ఊహించరాడతాడు. ఏది నీ మనస్సే, మా ఎక్కడ ఈ మనసు ఉంది అంటే మనస్సు అణిగిపోతే మాది కూడా అణిగిపోతుంది. అంటే మీ మనసు ఎక్కువ, మన మనసు ఎక్కువ శిరస్సులో ఉంటుంది. మనసు అడిగికొనేది హృదయంలో ఉండటానికి దాడబడ్డాయి. హృదయంలో ఉండటానికి దాన్ని ఎక్కువసేపు దాని హృదయంలో ఉంచగలగాలంటే సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏం లేదు, ముందు మనం ఎన్ని స్టేజ్లో ఏం చేయాలంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఆఫీసర్లు చేశాను, చాలా గొప్ప వాళ్ళు ఆఫీసర్స్ కూడా. స్టేజ్ మీద ఏదైనా పాలసీ మ్యాటర్స్ గురించి విమర్శిస్తారనుకోండి, వాళ్ళు ఏమనుకోరు, సమాధానం చెప్తారు. విమర్శించిన వాడి మీద వారికి ఏమి వికారం లేని వాళ్ళు కూడా ఉంటారు, సమాధానం చెప్తారు. ఆ సమాధానం కూడా ఉద్రేకంగా చెప్పరు, వికారం పెట్టుకోరు. విమర్శించేవాడిని ఆ సమాధానం చెప్పి వదిలేస్తారు. అదే కొంతమంది ఆఫీసర్స్ లో కూడా చాలా నిర్వికారంగా ఉండే మనుషులు చూశాను. మా స్టేజ్ మీద ఏదైనా విమర్శిస్తారనుకున్నాడు, సమాధానం చెప్తారు, కానీ విమర్శించారని వికారం పెట్టుకోరు. అది బాగుపడేవాడు లక్షణం, తరించేవాడు లక్షణం, సాధకుడు లక్షణం, మునుక్షువు లక్షణం, జిజ్ఞాసువు లక్షణం. అంటే సత్వగుణం తెలియడం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. సత్వగుణం ప్రాక్టీస్ చేస్తంటే మనస్సు హృదయంలో ఉండటం, ఎక్కువ నిలకడగా ఉండటం అలవాటు అలవాటు ఒకటి నేర్చుకుంటున్నది. ఇప్పుడు మనకి ఏదైనా పని చేతకాదనుకుంటే నేర్చుకోవాలి, చేతకాదు చేతకాదనుకుంటే నేర్చుకోవాలి. విద్య కూడా అంతే, మీకు అర్థమవుతుందే. ఇప్పుడు మనం చదివే పొట్టబుద్ధి విద్య లేదని కాదు, అది పట్టయిపోతుంది. దానివల్ల ఏ విద్య వల్ల అవిద్య నుంచి బయటకు వస్తామో అది నిజమైన విద్య. ఏ జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి బయటకు వస్తామో అది నిజమైన జ్ఞానం. అంటే ఏ విద్య నేను నేర్చుకోవడానికి నన్ను అసత్యం నుంచి విడుదల చేయడానికి సహాయపడుతుందో అదే విద్య. ఇక ప్రహ్లాదులు చెప్తాడు, చదువువాలి నువ్వు, చదువువాలి నువ్వు, చదువువాలి నువ్వు, చదువులే నువ్వు, చదువు చదువువాలి. దేహం చనిపోతున్నప్పటికీ నేను చనిపోవటం లేదు. దేహానికి నా విషయమంటే ఈ సంబంధం లేదు, రవంతో సంబంధం లేదు, ఇళ్ళంతా సంబంధం లేదు. అది ఎలా వచ్చిందో అలా పోతుంది. దేహం ఉన్నా నేను ఉంటాను, పోయినా నేను ఉంటాను, లోపల కనిపించినా ఉంటాను, లోపల కనిపించకపోయినా ఉంటాను అని అనుభవం నీకు రావటమే చదువులేని చదువు. ఆ నిజస్థితిని నీకు తీసుకొచ్చే చదివే నిజమైన చదువు. అదే చదువులోని మర్మమయ్యా అంటారు ప్రహ్లాదు. అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఎంతవరకు మ్యాక్సిమం నీ మనస్సును హృదయంలో ఎక్కువసేపు జూడేసి ఎక్కువసేపు ఉంచడానికి ప్రయత్నించు. ఎంతకాలం అయితే నీ హృదయంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచగలుగుతావో అంతే నువ్వు ఉంచగలవు. దానివల్ల మనస్సు నశిస్తుంది. ఎక్కడ నశించదు మనస్సు, ఎక్కడ నశిస్తుంది హృదయంలో నశిస్తుంది. హృదయంలో దాని జన్మస్థానంలో నశిస్తున్నా కానీ అది విజృంభించే స్థానంలో అది నశించదు సిద్ధాంతం. మనసు ఎక్కడైతే జన్మిస్తుందో అక్కడైతే నశిస్తున్నా కానీ అది ఎక్కడైతే విజృంభిస్తుందో అక్కడ నశించదు. మనసు హృదయంలో పెడుతుంది, శిరస్సులో విజృంభిస్తుంది. అది ఎక్కడైతే విజృంభిస్తుందో అక్కడ నశించదు. ఎక్కడైతే పుడతాందో ఆ పుట్టిన చోటైతే నశిస్తుంది. అంటే నువ్వు ఎంతవరకు మ్యాక్సిమం నువ్వు ఎంత డ్యూరేషన్ ఎంతకాలం ఉంచగలిగితే నీ మనసు హృదయంలో అక్కడ నిలబెట్టి ఉంచవయ్యా. అలా ఉంచు. అలాగా ఉంచగలనా లేదా మనసు హృదయంలో ఉంచగలనా లేదని సందేహాన్ని పెట్టుకోవద్దు. నీ మీద నీ విశ్వాసం పోగొట్టుకోవద్దు. ఆత్మబలం ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవద్దు. ప్రయత్నం చెయ్యి నువ్వు తరిస్తావు. ఈశ్వరానుగ్రహం వస్తుంది, ప్రయత్నం చెయ్యి నువ్వు తరిస్తావు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, వాడి చెంత ఉండటం నేర్చుకో. అది సహజంగా ఏదో రోజు నీ మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు, నీకెవడు నువ్వెవడో నీకు తెలియబడతావు. ఇప్పుడు గాంధీ గారు మన మహాత్ముడు మహాత్ముడు అనుకుంటున్నాం. ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు. ఒకసారి ఓ రాత్రి ఆయన భార్య పేచులు పెట్టుకున్నారు గాంధీ గారు దక్షిణాఫ్రికాలో. పేచులు పెట్టుకుంటే గాంధీ గారు ఏం చేశారంటే భార్యను బయటకు గెంటేస్తాను పేసేసుకున్నారు. అసలు వాటి మంచితనం వేరే ఉద్యోగపడ్డాడు, కలిపేసేసుకున్నాడు. కలిపేసేసిన తర్వాత అదేమంటే, ఇప్పుడు నేను పుట్టించుకెళ్ళిపోవడానికి దేశం కాదు, దేశం ఎక్కడ ఇండియా ఎక్కడ దక్షిణాఫ్రికా, పుట్టించుకెళ్ళిపోవడానికి ప్రయత్నం ఎలా కుదురుతుంది. ఆ బయట బయట ఉన్నాడు. అసలు భగవద్గీత అప్పటికే భగవద్గీత చదవటం మొదలుపెట్టాడు గాంధీ గారు. సడన్ గా హృదయం వచ్చింది మనం పొరపాటు చేస్తున్నాం. ఆ భగవద్గీత ఏదో శ్లోకం అంటే చదివి ఊరితో పోదు. ఆ భగవద్గీత ఏదో శ్లోకం గుర్తొచ్చింది, మనం చదివింది పొరపాటు చేశాం అన్నది మళ్ళీ పరుగు తీసేశాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. అంటే మంచి విషయాలు చదివింటే మంచి విషయాలు వినుంటే ఊరికే పోదు. ఎప్పటికప్పుడు మనం బ్రెయిన్లో పనిచేస్తాం, మన మైండ్ అది పనిచేస్తుంది. మంచి విషయాలు ఇప్పుడే విన్నామనుకోండి, మంచి గ్రంథాలు చదివామనుకోండి, మంచి వాళ్ళతో స్నేహం చేశామనుకోండి, దాని ప్రభావం ఏదో రకంగా మనకు ఉపయోగపడుతుంది. అందులో సందేహం లేదు. అంటే నీకు తలంపులు ఎంతకాలం అయితే బాధపడుతున్నారు, విషయాలు ఎంతకాలం అయితే నిన్ను బాధపడుతున్నారు, లోపల కోరికలు ఎంతకాలం అయితే బాధపడుతున్నారు, అంతకాలం నాన్నగా నేను నేనని చెప్పి ఈ నేనెవరని విచారణ విడిచిపెట్టండి. అది బాధ పెట్టడం మానప్పుడు నీ విచారణ ఎందుకు మానాలి? నీ తలంపులు నీ కోరికలు నిన్ను బాధ పెట్టడం మానప్పుడు నీ విచారణ మధ్య ఎందుకు మానాలి? దుఃఖం ఎలా వస్తుంది? తలంపు రూపంలోనే వస్తుంది. ఇష్టం తలంపు రూపంగా వస్తుంది, ఆ ఇష్టం తలంపు రూపంగా వస్తుంది. రాగద్వేషరహితుడి కాని వాడు జన్మరాహిత్యాన్ని ఎలా పొందుతాడు? రాగద్వేషరహితుడి కాని వాడు జన్మరాహిత్యాన్ని కూడా పొందగలడు. రాజ్యం లోపల బ్రహ్మము సమానముగా ఉంటుంది, లోపల బ్రహ్మము సమానముగా ఉంటుంది. కానీ అది ఎంత సమానముగా ఉందో, సమాన బుద్ధిని సంపాదించగలిగినప్పుడు ఆ వస్తువుని ఎలా పొందుతాము? అది పొందడం సాధ్యం కాదు. యోగం అంటే ఏమిటి? కేవలం ముక్కు మూసుకోవడం యోగం కాదు, ఏదో బొమ్మ దగ్గర కూర్చోవడం యోగం కాదు. యోగం అంటే ఏమిటి? కేవలం ముక్కు మూసుకోవడం యోగం కాదు, ఏదో బొమ్మ దగ్గర కూర్చోవడం యోగం కాదు. నీకు ఇష్టమైన వాళ్ళని, నీకు ఇష్టం లేని వాళ్ళని సమానంగా చూడగలగటం యోగం. రోగం కాదు యోగం. సమత్వం యోగం ఇచ్చే ఇది బొమ్మ దగ్గర కూర్చుంటేనే యోగం కాదు. ఏదో అరుణాచలం రావటం, కాశీ రావటం యోగం కాదు. నీకు ఇష్టం ఉన్న వాడిని, నీకు ఇష్టం లేని వాడిని, నీకు అపకారం చేసిన వాడిని, నీకు ఉపకారం చేసిన వాడిని సమానంగా నువ్వు చూడగలిగితే అది యోగం. నీకు నిజంగా వైరాగ్యం అంటే ఆత్మచింతలు తప్పించి ఇతర చింతలు రానే రావు. ఆత్మబుద్ధి అమృతం, విషయ బుద్ధి విషయం. సొంత బుద్ధి అమృతం, పరాయి బుద్ధి విషయం. కొంతమందికి సొంత బుద్ధి అవ్వదు. ఎవరే మాట్లాడితే మాట బుధానేసి పోతాం. కుందేటికి కొమ్మలు ఉన్నాయని చెప్పారు అనుకోండి, కొంతమంది ఆ కుందేటి అంటే ఆయన తెలియదు. కుందేటి కొమ్మలు ఉన్నాయని ఆ రేసి పోతాయి అంటే కుందేటి కొమ్మలు ఉండవున్న సంగతి కూడా ఆయనకు తెలియదు. సొంత బుద్ధి అమృతం, పరాయి బుద్ధి విషయం. అంటే నీకు తలంపు వచ్చిందనుకో, ఆ తలంపులు విజృంభించకుండా ఉదయించిన వెంటనే దోషం చేయి. నీకు ఏదైనా ఆత్మచింతన తప్పించి ఇతర చింతలు ఏదైనా వస్తున్నాయనుకో, ఆ తలంపులు ఉదయించిన వెంటనే దాన్ని విజృంభించకుండానే మూల అది విజృంభించిన వెంటనే ఆ తలంపులు ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే దోషం చేయాలి. భగవాన్ అంటున్నారు ఆత్మను విరుగకుండా ఉండటమే జ్ఞానమయ్యా, వైరాగ్యమే జ్ఞానం. విషయ చింతన లేకుండా ఉండటం వైరాగ్యం, ఆత్మ చింతన విడిచిపెట్టకుండా ఉండటం జ్ఞానం. ఇదేనే ఒకటి, అదేనా ఒకటి. కృష్ణుడు చెప్తాడు గీతలో, అభ్యాస వైరాగ్యం అని విడిచిపెట్టకండి. ఈ మనసును మీరు తొందరగా నమ్మద్దు, మనసుని నమ్మకండి. అది అడిగినట్టు నడుస్తుంది కానీ అనడదు. మీ మనసు విశేషంగా నశించే వరకు అభ్యాస వైరాగ్యం అని విడిచిపెట్టకండి. అంటే నీకు వైరాగ్యం లేకుండా తోకలు రాదు, తోకలు రాకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేదు. నీకు తోకలు వస్తే లోపలికి వెళ్తావు, లోపల పెడితే నీకు ఆ లోపల ఉంటుంది ఆ బంగారం, ఆ ముచ్చని, ఆ శాంతి, ఆ సుఖం, అమృతత్వం నీకు నీకు దొరుకుతుంది. అదే అంటే నీవు నువ్వు ఎవరో నీకు తెలియబడే వరకు, నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఆ ఈశ్వర చింతన, దైవ చింతన, ఆత్మచింతన విడిచిపెట్టకు. అదే అయితే పానికి రా. నీ ఎంతకాలం అయితే జాగ్రత్తగా జీవిస్తున్నావు అంతవరకు జీవించినట్టే. అంటే మీరు ఒక 60 సంవత్సరాలు జీవిస్తారనుకోండి, 30 సంవత్సరాలు అదే ఎక్కడ జీవించాలనుకున్నా, 30 సంవత్సరాలు జాగ్రత్తగా జీవించాలనుకున్నా, 30 సంవత్సరాలు నువ్వు బతుకులేకపోతే మిగతా 30 సంవత్సరాలు సొన్న, మిగతా 30 సంవత్సరాలు బూడిది పాలు దండపాలు. అంటే మీరు రోజుకి మనం ఉదయం 6 మరియు సాయంత్రం 6 దాకా చూసుకోండి, ఎన్ని గంటలు మనం జాగ్రత్తగా ఉంటున్నాం, ఎన్ని గంటలు అజాగ్రత్తగా ఉంటున్నాం చూసుకోండి. 1 గంట జాగ్రత్తగా ఉంటే మిగతా 4 గంటలు అజాగ్రత్తగా ఉంటున్నాం అనుకుని నువ్వు బతికింది 1 గంట మాత్రమే. నువ్వు అజాగ్రత్తగా జీవించిన గంటలన్నీ కూడా బూడిది పాలు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మీ పాదాల భూమిలో ఉంచండి, గాల్లో మేళ కట్టకండి. అసలు మీకు మైనస్ పాయింట్స్ ఏమి ఉన్నాయా, ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చూసుకోండి. మైనస్ ని ప్లస్గా మార్చుకోవడానికి చూసుకోండి. అజాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు 4 గంటలు వాళ్ళు జీవించారంటే 3 గంటలు అజాగ్రత్తగా ఉండవు, 1 గంట జాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా 3 గంటలు కూడా వేస్ట్ అయిపోయినట్టే. మీకు ఆ జాగ్రత్తగా ఉన్న గంటే విశ్వనిగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. నాకు ఈ మధ్యన అనిపిస్తుంది, చెడగుట్లే అమ్ముతారు, సామాన్ అమ్ముతారు, బియ్యం గుట్లే అమ్ముతారు, బియ్యం అమ్ముతున్నారు. మంది టాకింగ్ షాప్ ఏమి అనిపిస్తారు, మాట్లాడేది దుకాణం అన్నాడు. ఏం బియ్యం అమ్ముతారు, బియ్యం అమ్మరు, దాన్ని అమ్ముతారా, దాన్ని అమ్మరు, ఏదైనా అమ్ముతారు. టాకింగ్ షాప్ మాట్లాడుకునే షాప్. ఏం షాప్ అమ్మ? టాకింగ్ షాప్. మనం ఏం సాధన చేయకుండా, ఏమి ప్రయత్నం చేయకుండా ఉంటే టాకింగ్ షాప్ ఏంటి? మాట్లాడే దుకాణం, బియ్యం దుకాణం, శనగపప్పు దుకాణం, అప్పరాల దుకాణం, కందిపప్పు దుకాణం, ఉలవల దుకాణం. మనం ఏం సాధన చేయకపోతే ఇది కూడా షాపే, ఒక టాకింగ్ షాప్, మాట్లాడుకునే షాప్. నేను చెప్పిన మాటలు నాకు ఉపయోగపడకుండా, నేను చెప్పిన మాటలు మీకు ఉపయోగపడకుండా, ఈ సాధనాపరంగా ఎంతో కొంత మనం ప్రయత్నం చేయకపోతే ఒక షాప్ తెలుసు, ఒక బట్టల షాప్. వాళ్ళకు ఉన్న ఆలోచన చంపకు, వాళ్ళ ఆలోచన అభివృద్ధి చేయి, వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళ వివేకం పెంచు, వాళ్ళ చైతన్య స్థాయిని పెంచు. వాళ్ళ ఆలోచన చేతకపోతే వాళ్ళని విమర్శించడం, ఆలోచించడం నేర్పుకోవాలి. అంటే నువ్వు ఈ విచారణ చేయటానికి భగవంతుడు పదాలను ఆశ్రయించడానికి ఉండి విడిచిపెట్టి అక్కడికి పారిపోకు. పని అంటే భయం వేసి పని విడిచిపెట్టకు. భయం వల్ల ఏ పని చేయొద్దు అంటారు అక్కడ. నీకు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యి, కానీ భయం వల్ల చేయొద్దు. నువ్వు ఎక్కడో మాట్లాడాలంటే మాట్లాడు, భయం వల్ల మాట్లాడవు. నువ్వు సబ్జెక్ట్ చెప్పాలంటే చెప్పు, కానీ భయం వల్ల చెప్పండి. చెప్పబోతే వాడు ఏమనుకుంటారేమో, భయం వల్ల చెప్పండి. చేస్తే నిన్ను మనసుతో చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. అంతేకాదు భయం వల్ల చేయొద్దు. భయం వల్ల పని చేయటం మంచిది కాదు. దానివల్ల నీ మనసు బాధ్యమకానికి వస్తుంది. కానీ భయం వల్ల చేసే పని వల్ల లోపల రాదు, నువ్వు ఓపు రాదు. కర్మతో కూడిన పనితో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు. పని నిన్ను విడిచిపెట్టారు, కానీ పని నిన్ను విడిచిపెట్టకూడదు. మన పని దొంగలని కాకూడదు. ఎందుకంటే పని, మనం చేస్తున్న పని మన ఆధ్యాత్మిక పురోగతికి అది సహకరించేలా ఉండాలి. పని పని వల్ల కూడా నువ్వు తరించవచ్చు. పని వల్ల కూడా నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి, నా దయ సంపాదించే పని నువ్వు చెయ్యి, నా అనుగ్రహాన్ని సంపాదించే పని నువ్వు చెయ్యి. అది చేతగానో పూజ పుణ్యజ్ఞానం చేసుకో. కానీ నీకు మోక్షం రాకపోయినా హజర బట్టి వస్తుంది, మంచి జన్మ వస్తుంది, మొత్తం జన్మ వస్తుంది, మళ్ళీ జన్మలు ఇంకా బాగా సాధన చేసుకునే జన్మ వస్తుందని అది పని దొంగలు కావద్దు. మీ ఇంట్లో ముసలమ్మకి ఎవరైనా మీరు సేవ చేస్తున్నారనుకోండి, అది భగవంతుడు ఇచ్చిన మీకు అవకాశం అనుకోండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరికి చేస్తారు? మనస్తోటి విచారణ చెయ్యి, చేతులతో పని చెయ్యి. అంటే నువ్వు ఈ లోపల విచారణ చేస్తుంటే మనస్సును ఎక్కడ ఉంచాలి అక్కడ నుంచి విచారణ చేసుకుంటుంటే చేతులు పని చేస్తున్నా నేను విచారణ కడ్డరాదు. నువ్వు చేతులతో పని చేస్తున్నావు, మనస్తోటి విచారణ మానక్కర్లేదు. మనస్తోటి విచారణ చెయ్యి, మనస్తోటి ధ్యానం చెయ్యి, మనస్తోటి జపించు, చేతులతో పని చెయ్యి. అంటే నువ్వు ఎలా పని చేసుకుంటే నీ పనిలో కూడా నీకు ధ్యాన స్థితి కలుగుతుంది. పని చేస్తున్నా ధ్యానానికి భంగం కాదు. నువ్వు పని ఎలా మనస్తోటి ధ్యానం చేసి పని చేస్తాంటే చివరికి నీ పని కూడా ధ్యానమే. నీ పని కూడా ధ్యానం అయిపోతుంది, నీ పని కూడా పూజ అయిపోతుంది, నీ పని కూడా దేవుడు అయిపోతుంది. అది పని కాదు, పని కూడా దేవుడు అయిపోతుంది. పనిలో దేవుడు తొట్టి నీకు అలవాటు అయిపోతుంది, నీ పని కూడా దేవుడు అయిపోతుంది. కన్ను భగవాన్ దేకో, పనిలో కూడా దేవుడు చోట నేర్చుకోండి. కన్ను భగవాన్ దేకో దేకో దేకో, కన్ను భగవాన్ దేకో. పని పనితో చూడద్దు, పనిలో కూడా దేవుడు చోట నేర్చుకోండి. మాట్లాడారు బహుజాస్తులు ఉండాలి. కానీ మనం కూడా చూసుకుంటే పని చదివిస్తారు, చదవటాన్ని చదవచ్చు. ఏ మాట ఎప్పుడు ఎప్పుడు ఏ మాట ఎక్కడ మాట్లాడకూడదు, సరిగ్గా అదే మాట్లాడతారు. ఈ మధ్యన ఒక ఆవిడ బాధపడుతుంది. అంటే అది తండ్రి గారు పోయి తండ్రి గారికి 85 ఏళ్ళనే పోయారు. ఆవిడ బాధపడతాను, ఆ చుట్టం వచ్చాడు, ఆ చుట్టం చదవచ్చుకోడు. ఆ పాపం ఆ ఏచి ఎవరు భయపట్టింది. ఆయన ఏమన్నారు వచ్చాయని ఊరుకోండి ఊరుకోండి, ఆశ్రమే ఉండేటప్పుడు మనకి టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, వేదాంతమైన టెక్నిక్, ఊరుకోండి ఊరుకోండి అని అన్నారు. ఆయన అంటున్నారు ఊరుకోలేని మనకి చేరకనే చేరకనే ఇస్తున్నాడు. ఏంటంటే అది వైపడి చేయకుండా ఎలా ఉంటుంది, మనం రొంప ఊరుకొని ఊరుకొని అన్నారు. అసలు అనాలి ఆయన, ఆయన చాలా మంచి పూర్వకాలం మనిషి అన్నది చేయకపోతే చేయొద్దంటే రొంపట్టింది అవి. ఊరుకొని ఊరుకొని అనాలి, అది మానేసి చేయకండి. మీరు నేను నా మాట నువ్వు చేపట్టేస్తున్నాడు ఆయన, బాధపడద్దు అన్నారు. అసలు ఏం చేయాలంటే మీరు బాధపడకుండా ముసలాం వెళ్ళిపోయారు కదా, అదే స్టోన్ కానీ ఏదో అన్నారు. బాధపడకుండా అది ఊరుకొని అన్నారు, అదే ఏదో మాట దానికి టెక్నికల్ కూడా ఆశ ఉండాలి. అదంతా మానేసి చేయొద్దు, నువ్వు చేయొద్దమ్మా అంటున్నారు. అంటే మాట విధానం తెలియక గంటే ఉండదు. రాజు మంచిగా మనిషి మంచిగా మాట విధానం కూడా తెలియక రాజులో ఒక అమ్మాయి పెళ్లి వేసి వచ్చాక చనిపోయింది. నువ్వు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అమ్మాయి కదా అనారోగ్యం వచ్చింది చచ్చిపోయింది. ఎప్పుడు 10 సంవత్సరాల పూర్వం ఓ ముసాయి వచ్చేయాలని చూడటాను. ఆయన అంటున్నాడు అమ్మాయి పోయింది, మీరు బాధపడకుండా పెళ్లి ఏం పోయిందని చనిపోతే మీకు పెళ్లి ఖర్చులను 10 ఎకరాలు కట్టిన ఏమి పరామర్శ చూడండి. అమ్మాయి పోయి బాధపడకండి, మీరు పెళ్లి చేద్దాం అనుకున్నారు, పెళ్లి ఒకటి అమ్మాయి పోయింది అనుకుని మీకు 10 ఎకరాలు కట్టిన ఇద్దరు మీరు పెళ్లి ఖర్చులను అవన్నీ లేకుండా ముందే పోయింది, మీరు బాధపడకండి అని చెప్తున్నాను. అంటే అది మంచివాడు కాదండి, మంచివాళ్ళు అసలు మాట పద్ధతి తెలియదు, ఎక్స్ప్రెషన్ తెలియక. అంటే వాళ్ళకి అసలు ఏమనుకుంటారు ఏంటో కూడా అసలు మాట్లాడటం తెలియదు. ఆ సందర్భ కాంటెస్ట్ లేకుండా మాట్లాడతారు. అది గాంధీ గారు మహాత్మా గాంధీ గారు వచ్చారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడకూడదో అప్పుడు అక్కడ అలా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఈ మహాత్మా గాంధీ గారు అన్నారు, నిజాన్ని కూడా తీసుకెళ్తే ప్రమాదాన్ని చెప్పడం కోసం చెప్తున్నా, అటువంటి జనాన్ని కూడా వేసుకెళ్ళకూడదు, అటువంటి మన అబద్ధాలు చెప్పినా పర్లేదు. మీరు పెళ్లి కొద్దిరు కానీ ఇప్పుడు రావద్దని చెప్పచ్చు. అది పెళ్లికి వచ్చిన ప్రమాదే. ఒకసారి కొంచెం ఇంకా బూట్లు గట్టిగా ఉన్నాయనుకోండి, గట్టిగా ఉన్నాయన్నారు ఆకులు దంతరేస్తున్నాయి అంటే పెళ్లికి వచ్చిన ఏదో మాట వెళ్ళిపోతారు. కానీ మాట్లాడు అలవాటానికి, అంటే మాట విధానం తెలియదు. ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు, అది కూడా వాక్కు తప్పసింది. కృష్ణుడు చెప్పాడు చెప్పు, నువ్వు మన జాగ్రత్తగా మాట్లాడాలి, సౌమ్యంగా ఉండాలి, ఇతరుగా ఉండాలి, ఇతరులకు అర్థమయ్యేలాగా ఉండాలి, వాళ్ళ యొక్క ఆలోచన పెంచేలా ఉండాలి. నీ మాట కలకాలం వాళ్ళు జ్ఞాపించుకోవాలి. అది మరణం టైంలో కూడా నీ మాట నేను జ్ఞాపకం అంత గోల్డ్ అంత బంగారంలా ఉండాలి. మాట కూడా మాట కూడా బంగారం. అంటే వెళ్తే వాక్కు తపస్సు అని చెప్పాడు. వాక్కు తప్పని మాట్లాడుకోవడం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అజాగ్రత్తగా మాట్లాడకూడదని చెప్పడం కోసమే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మాట బహుజాల కంటికి మన వాళ్ళు చెప్తారు, కాలు జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేవు. మీరు ఒక మాట మాట్లాడితే నేను వాళ్ళకి దేవుడు పట్టే వాళ్ళ మాట అలా మాట్లాడాలి. మీరు ఒక మాట మాట్లాడితే మీరు మాట్లాడే మాట భగవంతుని వాళ్ళ హృదయంలో ఉన్న భగవంతుని పట్టే వాళ్ళ మాట, మాట దేవుడైనది, మాట దేవుడితో సమానం. అని నువ్వు చేస్తున్న సాధన ఎక్కడికి నాకు వస్తుంది, నువ్వు చేస్తున్న ప్రయత్నం మీద నువ్వు సిన్సియర్గా డెడికేటెడ్గా డివోటెడ్గా చేస్తుంటే భక్తి జ్ఞానం ఉంటే అండి రెండు వేలుగట్లు మనకి కళ్ళ కనిపిస్తుంది. భక్తి లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం లేని వాడికి భక్తి రాదు. భగవాన్ అంటున్నాడు నువ్వు సాధన, నువ్వు చేస్తున్న సాధన నిజమైతే మన అన్నం ఉండినప్పుడు చూడండి ముందు అది ఉడికిన తర్వాత చేతితో ఎలా పట్టుకుంటాం, అది మొత్తం ఎత్తులన్నీ పట్టుకున్నాం, ఏదో ఒక మొత్తం ఒక నెచ్చిని పట్టుకుంటాం. ఇంకేట భగవాన్ చెప్పింది సాధన నిజమైతే అది మెచ్యూరిటీ కనుక వస్తే బయట వ్యక్తుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ విరోధుల పట్ల, బయట వ్యక్తుల పట్ల, బయట సమాజం పట్ల, బయట సంఘటనల పట్ల, బయట ప్రకృతుల పట్ల, అంటే ప్రకృతిలో వచ్చే మార్పుల పట్ల, బయట వ్యక్తుల పట్ల, బయట సమాజం పట్ల, సంఘటనల పట్ల, బాహ్యంగా లోకంలో జరిగిన సంఘటనల పట్ల, వస్తుజాలం పట్ల, వస్తువుల పట్ల, అన్నింటి పట్ల నీ దృక్పథం కంప్లీట్గా మారిపోతుంది. పూర్వ దృక్పథం ఉండదు, కొత్త దృక్పథం వచ్చేస్తుంది, నవీన దృక్పథం వస్తుంది, పూర్వ దృక్పథం కంప్లీట్గా పోతుంది. సాధన నిజమైతే బయట ఏ సంఘటన జరిగినా వాడికి ఆశ్చర్యం అనిపించవు. ఎవరు సాధన బలం ఉన్నవాడికి, పుణ్య బలం ఉన్నవాడికి పవిత్రుడు. అదే లతా మంగేష్కర్ చెప్పినట్టు పెళ్ళి అయితే ఈశ్వరుడయ్యా, అవ్వకపోతే పెళ్ళి పెళ్ళి అవ్వకపోతే ఈశ్వరుడయ్యా, పెళ్ళి అయితే ఈశ్వరుడే, జరిగేదంతా ఈశ్వరుడయ్యా. కానీ ఆశ్చర్యం ఆవిడ జీవితంలో నాకు అన్ని భోగాలు ఉన్నాయి అబ్బుతు, కానీ మళ్ళీ నాకు శరీరం మీదకి రాకూడదని కోరుకుంటాను. ఏంటి శరీరం అసలు వద్దంటాను, శరీరం వస్తే చాలు తప్పదు. ఇంటెన్షన్ చేరే నీతో ఎంతకాలం ఉంటాం, అది ఎవరు కనపడదు, అందులో తీసుకెళ్తాను భయం మనకి. అంత ముందే కోమలో గెలిపోతే పగలకొని కోమలో రావే ఎలకొని అందులో తీసుకెళ్తున్నారు అనుకోండి, ఏదో ఉండాలనిపిస్తుంది నాకు. మన కోమలో గెలకండి ఇంటెన్సివ్ చేయలేట్లో మనం తీసుకెళ్తున్నారు అనుకోండి, మనకి భయం వేసిపోతుంది. అక్కడ లోపల ఎవరు ఉంటారు, ఈ నర్సులు డాక్టర్లు దర్శించు వాళ్ళ గురించి ఫోన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో నరకం, మన ఈ టాటల్ షాపులో అది వెల్ షాపులు నరకాలంటే హాస్పిటల్లో నరకం. అంటే భగవాన్ చెప్పి ఏ సంఘటన జరిగింది, చదువురానే ఇంకే సంఘటన జరిగింది. వాళ్ళ ఇంటెన్సివ్ చేయలేట్లో నువ్వు వెళ్తున్నాడు అంత ముందు నీకు ఎంత కొంత జ్ఞానం ఉందనుకో, నీకు ఏమనిపించదు. ఇక్కడ నేను చెప్పేది బయట వ్యక్తుల పట్ల కానీ, సంఘటనల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, లేదా కష్టసుఖాల పట్ల కానీ, ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కానీ, లేదా నీకున్నటువంటి వస్తువుల పట్ల కానీ, నిద్ర పదమే మారిపోతుంది, నీ జీవిత విధానమే మారిపోతుంది. సమమేష గారు చెప్పేదానికి ఆత్మానికి కలక్కముందు, అంటే మరణానికి నేను కలక్కముందు, ఆయన ఎవరైనా తిరిగారు ఇంటికి పది తిట్టు వచ్చి చూడండి. ఎప్పుడైతే మరణార్థం కలిగిందో మొత్తం ప్రపంచం పట్లనే దృక్పథం మారిపోయింది. అంటే నీకు ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో, వివేకం కలిగిందో, ప్రపంచంలో మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటన పట్ల, ఏ సంఘటన జరిగింది నీకేం ఆశ్చర్యం లేదు. ఇంకేత ఈశ్వరుడు విష్ణు విశ్వరూపంలో ఉన్నాడు. విష్ణు ఎలా ఉన్నాడు, విశ్వరూపంలో ఉన్నాడు, ఏ సంఘటన పట్ల నీకు ఆశ్చర్యం కలగదు. ఏం జరిగినా ఏం కూడా జరిగిందని నీకేం అనిపించదు. విష్ణువే విశ్వరూపంలో ఉన్నాడు, ఆత్మే ఈ సృష్టి కింద, ఆత్మే నీకు సృష్టి కింద కనిపిస్తుంది. శ్రీ శంకరాచార్య గారి మాట జ్ఞాపకం వస్తుందండి, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, మస్ట్ బ్యూటిఫుల్ సెంటెన్స్, ఎక్సలెంట్ సెంటెన్స్. ఆచార్య గారు అంటారు అది ఉల్లంత జ్ఞానం అని, మొత్తం పాదాల మొదలు పలకెవరకు జ్ఞానమే. ఆచార్య గారు అన్నారు నువ్వు తాడును చూసి పాముకుంటే ప్రమాదం లేదు, పామును చూసి తాడనుకుంటే ప్రమాదం ఉన్నాడు. నువ్వు తాడును చూసి పాము అనుకున్నావు అనుకో ఇటు భయేస్తున్నాయి, కానీ ప్రాణం పడవు. పామును చూసి తాడనుకున్నావు నీ ప్రాణం చూడేస్తున్నాయి. పామును చూసి తాడనుకోవడం ఎటువంటిదో, ఈ శవాన్ని చూసి ఆత్మ అనుకోవడం ఎటువంటిది, నీ పంప మునిగిపోతుంది చెప్పాను. వండర్ఫుల్. ఇంకా పుస్తకాలన్నీ బయటపడవచ్చాను తెలిసింది, నీ వాక్సించదు మొత్తం మన గ్రంథాలన్నీ తీసుకుని బయటపడవచ్చాను. నువ్వు తాడును చూసి పాము అనుకున్నావు అంటే నీకు భయం వేస్తుంది, కానీ ప్రాణం పోదు. భయం వేస్తుంది ఎక్కడ బయట తీసుకొస్తాను, చెమట పెట్టేస్తే ప్రాణం పోదు. కానీ పాము చూసి తాడనుకున్నావా, నేను తోడేస్తుంది పట్టుకుని వేసిన ఇవ్వలసిన కాట వేసేస్తుంది. పాముని చూసి కాడనుకోవటం ఎటువంటిదో, నీ శవాన్ని చూసి ఇదే ఆత్మ, ఇదే సర్వస్వం అనుకోవటం అటువంటిది అంటాడు ఆచార్య స్వామి వారు. ఇంత కఠినమైన చూడ నీ దృక్పథమే మారిపోతుంది, ప్రపంచం పట్ల, మనుషుల పట్ల నీ దృక్పథమే మారిపోతుంది. భగవాన్ అన్నగారంటే నువ్వు పుస్తకం ఏ విధంగా పెట్టుకున్నావు, చదివేవాడు లేదా, చూడటానికి యోగులాగా కనిపిస్తున్నావు, చూడటానికి యోగులాగా కనిపిస్తున్నావు. నీకు ఇంటికెళ్ళపోయి ఇది ఎక్కడికైనా పోరాదు, నీకు ఇంటికాడ పని ఉంది ఎక్కడికైనా పోరాదంటే ఆ మాట పోరదు. ఆయన వివేకం కలక్కముందు, జ్ఞానం కలక్కముందు అంటే విషయానిత్యుడైపోదు. అన్నగారిని విషయానిత్యుడైపోదు, కానీ నిజమే మన అన్నయ్య చెప్పింది నిజమే. మనకి ఇంటికాడ పని ఉంది ఎక్కడికైనా పోరాదంటే నిజమే మాట, నాకు ఇంటితోటి పని ఉంది. ఇంటితోటి పని లేదు, ఒంటితోటి పని లేదు, బంధువులు చెంటతోటి పని లేదు, ఈ కళేబురంతో మనకి పని లేదు. పొందవలసిన జ్ఞానం పొందాక శరీరం ఏం చేసుకుంటాం మనం. మీకు ఆరోగ్యం వచ్చేసరికి హాస్పిటల్తో పని ఉంది, ఆత్మజ్ఞానం వచ్చేది శరీరంతో పని ఉంది. ఇంకా ఒంటితో పని లేదు, ఇంటితో పని లేదు, బంధువులు చెంత అక్కర్లేదు. ఇంకా మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా పొమ్మంటున్నాడు అన్నగారు, మరి ఎక్కడికి వెళ్ళాలి. అన్నగారికి అది తిట్టించిన వాడు అని నాకు తెలుస్తాడు. మరి లోపల నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్న ప్రశ్న వచ్చింది. లోపల నుంచి లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అరుణాచలం అరుణాచలం అరుణాచలం. ఎక్కడికి వెళ్తాడు, అరుణాచలం అరుణాచలం. జన్మాంతర అనుబంధం మీకు నాకు కూడా జన్మాంతరాల అనుభవం లేదనుకోండి, ఈ స్నేహం గంటలో చనిపోతుంది. అరుణాచలం చోటు జన్మాంతర అనుభవం, అది అరుణాచలం చోటు ఆయనకి ఎంత ఇష్టం అంటే బలమైన జన్మాంతర పూర్వజన్మ అనుభవం లేదు. ఎటువంటిదంటే భగవాన్ అన్నారు, ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడ జన్మలకు వెళ్ళాలనే చలంపు రాలేదు నాకు. 54 సంవత్సరం అరుణాచలంలో ఉన్నాను, ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడ జనాలు వెళ్ళిపోదామనే తలంపు కూడా రాలేదు. అరుణాచలం 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 అందరూ నువ్వు కొండనుకుంటున్నారు. నువ్వు కరుణా సముద్రుడు, దయా సముద్రుడు, అది ఎవరికి తెలుస్తుంది? ఈ భౌతికమైన మానసంతో తయారు చేయబడిన కళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, జ్ఞానాక్రమం వాడికి తెలుస్తుంది. గిరిరూపమేదో కరుణా సముద్రం, నువ్వు కొండ రూపంలో ఉన్నావు, రాళ్ళ రూపంలో ఉన్నావు, కానీ దయా సముద్రుడు, కరుణా సముద్రుడు. దయ రాకుండా నీకే తెలుసు, దయగలవాడు నువ్వు క్రూరుడు కాదు. ఒక ఏదన్నా మిమ్మల్ని సఫరింగ్కి గురి చేసినా అది కూడా నీ దయ, అది కూడా నీ మెరిసి, అది కూడా నీ కంపేసి అని గుర్తించిన వాడు ధన్యుడు. గిరిరూపమయ్యి కరుణా సముద్రము కృప చేసి నన్ను ఏమో అరుణాచల నాకు ప్రభువుగా ఉండు, నాకు యజమానిగా ఉండు, నీ చేతులు నన్ను పనిముట్టిగా పెట్టుకు. అరుణాచలేశ్వరుడు నీకు భక్తులుగా ఉండటానికి తగిన ఫిట్నెస్ నాకు లేదనుకో, తగిన యోగ్యత రాదు నాకు లేదనుకో, నాకు తగిన అర్హత నీ భక్తులు భక్తులుగా ఒక భక్తుడుగా వాడి పాదాలు కదా నేను అనుగ్రహించే అరుణాచల తిండిని నిన్ను చేరికని తినన్నా నేను శాంతమైపోవదను. అరుణాచల నేనేనైతే నేను కాదు, నేను నేననుకున్నంత కాదు, నాది శాంతి నీ సుఖమేది ఆనందమేది జీవితానికి ఇంకేమీ లేదు. ఏనేనైతే నేను కాదు, నేను అనుకున్నంత కాదు, పుట్టింటికాడు దుఃఖం, సమాజంలో దుఃఖం, అక్కడింటికాడు దుఃఖం, శరీరం ఉంటే దుఃఖం, ప్రాణం పోయిన తర్వాత మరణానంతరం జీవితంలో దుఃఖం, ఇది చూసినా దుఃఖమే. ఎంచేది ఆ దుఃఖ కారణం కూడా మనకు మనిషి కూడా శరీరం కూడా నేను ఎలా వస్తుందో ఆ దుఃఖ కారణం కూడా అలాగే వస్తుంది. వండర్ఫుల్. ఏదైతే నాది నాదనుకుంటున్నా అది నాది కాదని తెలిసే వరకు నువ్వు సాధన చెయ్యి, ఆ నేను నువ్వు కాదని తెలిసే వరకు సాధన చేయి. అదే సాధన గమ్యం, సాధన లక్ష్యం, అదే డెస్టినేషన్, అదే గోల్. ఈ ఆత్మార్థం కలిగాక ప్రపంచంలో ఏ సంగతి జరిగినా దాని ప్రభావం నీ బ్రెయిన్ మీద ఉండదు. అంచేత మనస్సు ఉంటే కదా అమనస్క స్థితి పొంది ఉంటాడు జ్ఞానం. అంచేత నువ్వు పని చెయ్యి, అప్పుడు నీకు జ్ఞానం కలిగిన తర్వాత నీ పని చెయ్యు, నీ ద్వారా పని జరుగుతుంది. జ్ఞాని వాడు చెయ్యటట్లు వాడి ద్వారా జరుగుతుంది అట్ల. నేను ఈ పని చేయాలి ఆ పని చేయకూడదు అలా అనుకోలేకండి. వాడు ద్వారా వాడు ఏమో అనుకోలేకండి. వాడు కాడేమో అనుకో, వాడు సంకల్పించాలి ఫలం ఉండవు, వాడు ఏమో అనుకోకాలం ఉండవు. వాడి ద్వారా జరగవలసినది జరుగుతూ ఉంటుంది. వాడు ఈశ్వరుడి చేతిలో పనిముట్టింది. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉండవు, జ్ఞాని శరీరం కూడా ఈశ్వరుడి చేతిలో పనిముట్టుకుని ఉంటుంది. ఓ పనిముట్టుకుంటు జ్ఞాని యొక్క శరీరాన్ని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. ఏది జరగాలని జరుగుతుంది. ఆ శరీరాన్ని ఎలా వాడుకోవాలో ఈశ్వరుడు వాడుకుంటాడు. ఆ శరీరం ద్వారా పని జరిగినా పని జరగకపోయినా జ్ఞాని, పని జరిగితే జ్ఞానం, పని జరగకపోతే జ్ఞానం, కూర్చుంటే జ్ఞానం, నిల్చుంటేనే జ్ఞానం, మాట్లాడితే జ్ఞానం, మౌనంగా ఉంటే జ్ఞానం, మౌన జ్ఞానం, మాట జ్ఞానం అంతా మధురమే. మౌనం మధురం, మాట మధురం, ప్రవర్తన మధురం, చూపు మధురం, ఎది చూసినా మధురమే. ఆ మహాజ్ఞాని బంధు, ఆ మహాగురువు ముందు ఎది చూసినా మధురమే. ఏదైనా మండలం ఉంటే మండలింపు కూడా మధురం, మహాజ్ఞానికి అంతా మధురం. అన్ని మధురే, మధురాధిపతికి అంతా మధురం. అదరం మధురం, వదరం మధురం, మాట మధురం, నడక మధురం, చూపు మధురం, హాస్య మధురం. ఎప్పుడు నవ్వుతో రాక్షసు నవ్వులాగా ఉండవు, జ్ఞాన నవ్వు చాలా బాగుంటుంది. కొంతమంది నవ్వుతండి ఎప్పుడు మానేస్తే బాగుంది, రాక్షసు నవ్వినట్టు నవ్వుతారు, వికారంగా ఉంటుందా నవ్వు, రాక్షసు నవ్వినట్టు నవ్వుతారు. ఇప్పుడు భగవంతుని నవ్వు అలా ఉండదండి, ఆ నవ్వు కూడా మధురం. మధురాధిపతికి మధురం కానదేమీ లేదు, అంత మధురం. అంటే జ్ఞాని యొక్క వైభవం అది, కృష్ణుడు ఎందుక కృష్ణుడే కాదు, జ్ఞాని యొక్క వైభవం అది. ఏం లేదా మన దురదృష్టం ఎక్కడ ఉందంటే రాగద్వేషాలలో మన జీవితాన్ని ఖర్చు పెట్టేసుకుంటాం. ఈ రాగద్వేషాలు మన ద్వారా కలిసి వస్తుందంటే కలిసి రాదు, ఇప్పుడు ఏదైనా కలిసి వస్తే పర్వాలి, ఏమి కలిసి రాదు. చివరికి అనారోగ్యం వస్తుంది, క్యూర్ ఆఫ్ హెడ్ హాస్పిటల్ చెప్తాం. సత్వగుణం ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఈ రజగుణం ఉన్న వాళ్ళు తమ్మగుణం ఉన్న వాళ్ళే క్యూర్ ఆఫ్ హెడ్ హాస్పిటల్. అంటే బయట ఏమి జరిగినా నువ్వు నిర్వికారంలో ఉండొచ్చు. ఎంచేత లోపల నీకు జ్ఞానగంగా ఉంది. లోపల నీకు జ్ఞానగంగా ఉన్నప్పుడు సంఘటన కానీ వ్యక్తుల పరిస్థితులు అయితే కానీ పరిస్థితులు కానీ దేని ప్రభావం నీకు ఉండదు. లోపల మీకు జ్ఞాన గంధం ఉంది, లోపల జ్ఞాన గంధం. మన కాళ్ళ మీద మనం నిలబడలేక, మనం ఎవరో మనం తెలుసుకోలేక, ఎవరి వాళ్ళ మాటల మీద, ఎవరి వాళ్ళ పనుల మీద ఆధారపడి మనం జీవిస్తాం. నీకు అండర్స్టాండింగ్ లేనప్పుడు, సబ్జెక్ట్ మీద అవగాహన లేనప్పుడు నీకు మిగిలేది చెప్పరు. నీ గురువు నిజమైన గురువు అయితే ఆ సపోర్ట్ను ఓడబడతాడు. నీ గురువు నిజమైన గురువు అయితే ఏం చేస్తాడు, ఆ సపోర్ట్ను ఓడబడతాడు. అబద్ధమైన గురువు అయితే సపోర్ట్ని పెంచుతాడు. సపోర్ట్ని పెంచే గురువు మా గొప్ప గురువు అనుకుంటున్నాం. చివరికి చచ్చిన తర్వాత చీరటి లోకాలు కలుగుతాం. నీ సపోర్ట్లు ఓడగొట్టే నిజమైన గురువు, నీ సపోర్ట్లు పెంచేవాడు నిజా గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, లోపల అంధకారాన్ని పోగొట్టేవాడిని గురువు అంటారు.
அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல
ఒకసారి మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని విడిచి పెట్టేశాడని. మనకి ఎప్పుడైనా బాధగా ఉందనుకోండి, దుఃఖంగా ఉందనుకోండి, రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, దేవుడు మనల్ని విడిచి పెట్టేశాడు, ఈశ్వరుడు మనల్ని విడిచి పెట్టేశాడు అనుకుంటాం. మళ్ళీ ఆయన ఆలయంలోకి మనల్ని చూసుకుని ముద్దు తెచ్చుకోవడానికి ఒకసారి విడిచిపెట్టేస్తాడు. గురువు కోపం కూడా ఆయన అనుగ్రహమే గుర్తించిన వాడు ధాన్యుడు. ఒకసారి భగవాన్ కూడా స్వాభావం ఇలా పై ఎత్తి ఇలా ఎత్తి పిలిచేవారు. ఒకసారి అంత గట్టిగా మాట్లాడారు, ఏమో నీలో ఏ వాసన చూసేయడానికి అంత ఉద్రేకపడుతున్నాడు అని. ఒకసారి దగ్గర కూర్చున్నవాడు చూసేవాడు కదా, దూరంగా కూర్చున్నాడు చూసేవాడు. దగ్గర కూర్చున్నాడు పలకరించిన మానేసి అలా దూరంగా ఉన్నవాడు పలకరించి మీ అమ్మగారు బాగున్నారని వాడు. నేను దగ్గర కూర్చున్నాడు వెళ్ళి మండిపోయి ఏంటి మనకి దగ్గర కూర్చున్నాం మనం మా పలకరించాడు ఎక్కడ దూరంగా నేను వెళ్ళి మండిపోవడం ఆ పనులు చేసేవాడు అని మీకు మంటంలో పెరిగారని. ఆ మంట బయటికి రాబోతే మీకు మోక్షం రాదు, ఆ మంట బయటికి రాదు అనుకుని మీకు మోక్షం రాదు. ఒకసారి బాగా పరిచయం వాళ్ళకి భగవాన్ అంటే నాకు బాగా ఇష్టం మీరు అనుకుంటాను, మీరు వచ్చి కూర్చుంటే ఇలా దూడని చూసుకోండి అంటే మీ మనసులో వికారాలు ఏమన్నా అన్ని బయటికి రావడానికి అన్ని పనులు చేసేవాడు. చలంగారు ఎప్పుడన్నా కూర్చుంది, చలంగారు చలంగారు అన్నయ్య కూర్చుంది. చలంగారు అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా పేరున్నవాడు. ఆ పక్కన వాళ్ళు ఎవరని వరకు ఎవరైనా తెలియదు, ఎవరంటే మీరు ఎవరైతే మీకు తెలుసా సౌగారు నాన్నగారు అన్నవాడు. నేను ముందు మండిపోయి కట్టు చలంగారు ఏంటి చలంగారు అని తప్పచ్చు లేదా, నేను నువ్వు తీరాఫ్ అడ్రస్ లేనివాడా కదా ఆంధ్రప్రదేశ్లో పేరున్నవాడిని, నేను తీరాఫ్ అడ్రస్ కాదు సౌగారు నాన్న అని చెప్పచ్చు, నాకు మూడులేదా పేర్లేదు ఏ ఆలోచించాలంటే ఆ వెళ్ళి మండిపోవడానికి అలా చెప్పుకోవడం. సౌగారు నాన్న ఏంటి నాకు మూడులేదా పేర్లేదా పేరు చలంగారని చెప్పొచ్చు కదా, అదే రచయిత అని చెప్పొచ్చు. అలా అనుకుంటే వీరు సౌగారు అంటారు ఆ నాన్న అని కూడా ఈ వీరికి వెళ్ళి మండిపోతాం. పైగా మాట అనాయకత్వం అనటం సౌగారు అంటారు మన ఆచరణకు వస్తారు ఆ నాన్న అంటే ఎలా చేస్తుంది వెళ్ళి మండిపోవడానికి ఆ పండుగ. జవహర్లాల్ నెహ్రు కూర్చొని కూర్చున్నానుకుంటే జవహర్లాల్ నెహ్రు బాలి పేరు కమల, ఆ కమల గారు భక్తులు అంటే ఆయన జవహర్లాల్ నెహ్రు ఏమనుకుంటాడు దానికి అర్థం ఉండదు నా మాట కష్టం. గాంధీ గారు ఏది కూర్చొని బాగా భక్తండి ఆ వెళ్ళి మండిపోవడానికి ఈ పండుగ చేసేవాడు. అంటే ఉన్నది లోపల ఉందని బయటకు కట్టుకోవాలి, ఆ శరీరం చనిపోయే లోపల లోపల కల్మాషం అంతా బయటకు వచ్చాడు, లోపల కపటం అంతా బయటకు వచ్చాడు, శుభ్రం పరిశుభ్రం అయిపోవాలి లోపల. అది గురువు చేసే పనాట ఈ హాస రేఖలో నీ చూపు ఎరుగుల్లో మాస్టర్ అంటారు, నీ హాస రేఖలో నీ చూపు ఎరుగుల్లో ఆ చూపులో ఎన్ని ఉండాలో ఏమంటారు ఎరుగు. నీ హాస రేఖలో నీ చూపు ఎరుగులో ఏ మాటలు ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఇంత అనంత శక్తి చాటు మాటలు ఎరుగుతారని రమణ. నీ హాస రేఖలో నీ చూపు ఎరుగుల్లో ఏ మాటలు ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఇంత అనంత శక్తి చాటు మాటలు లేని చల్లని రమణ. అని చెప్పి అప్పుడు నోట్లో పడ్డ మాంసపు మొక్కలు మనం ఏ మొక్కలు మాంసపు మొక్కలు ఏ మొక్కలు పులి నోట్లో పడ్డ మాంసపు మొక్కలు. ఈ అర్థం ఇష్టమే పులి నోట్లో పడ్డాక బయటకు రావడానికి బయటకు వచ్చేద్దాం అనిపించే మనం బయటకు రాలేదు. గురువు అనుగ్రహంలో పడ్డవాడు కూడా అనిపించింది రామకృష్ణ పరమహంస గారు అనేవాడు బురదబ్బ నోట్లో పడ్డ కప్ప బయటకు వెళ్ళిపోవచ్చు, చాచుపా నోట్లో పడ్డ కప్ప బయటకు వెళ్ళదని ఈ గురువులు చాచుపాములు. వీళ్ళు మన ఇంటి పట్ల మింగేస్తారు, మీ అహంకారాన్ని తీసుకుంటారు, వాళ్ళ స్వరూపాన్ని మీకు ఇస్తారు. మీ దగ్గర పుచ్చుకునేది ఎంత రూపానికి రాని రాజు వాళ్ళు ఇచ్చేది మీకు బంగారు, మీ దగ్గర రాజు కూడా దాన్ని అపం కోసం పుచ్చుకుంటారు. కృష్ణుడు అంటాడు మీకు పువ్వులు జరగకపోతే ఆకులని నేను ఎత్తి మీద పడేయండి రా అంటాడు. మీకు ఒకవేళ పుష్పాలు జరగటం లేదనుకో ఆకులు జరుగుతాయి కదండి, పుష్పాలు జరగకపోయిన మూడు వందల రోజులు ఆకులు ఉంటాయి, ఆకులను ఎత్తి మీద పడేయండి అంటే ఏదో వంపెట్టి మీకు మోక్షాన్ని ఇవ్వడం కోసం. మీ హాస రేఖలో మీ చూపు ఎనుగుల్లో ఏ మాట ఉన్నదో ఈ మహత్తర ప్రేమ, ఏ చాటు ఉన్నదో ఎంత అనంత శక్తి చాటు మాటను నేను ఇచ్చాలని రమణ. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు సార్ మాస్టర్, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన దేవుడు అవునో కాదో నాకు అక్కర్లేదు, ఆయన ఏ కూడా నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరైనా ఆయన జ్ఞానం అవునో కాదో కూడా నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన కూడా నాకెందుకు, ఆయన దగ్గర నుంచి దయచుకొని ఏమి పొందుతున్నాను అది నాకు కావాలి, ఆయన దగ్గర నుంచి ఆనందం వస్తుంది శాంతి వస్తుంది ఆయన ఎవరైతే నాకెందుకు. సూర్యుడు రాజులా లేకపోతే బ్రాహ్మణులు ఎవరైతే మనకెందుకు ఎదుగునా అది ఎదుగు ఎందుకు ఎదుగుతుంది ఎందుకు చేస్తున్నావు లేదా, అలాగే భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో ఏంటి ఎందుకో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనంద సముద్రం, ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నానో అది నాకు కావాలి కానీ మిగతా గోడలు నాకేలా మంది భోజనాలు అయిన వెంటనే ఎవరు ఇంటికి పడిపోతారు. ఉంచలేదు వాళ్ళు వాళ్ళు ఏదో ఉండలేదు. కొన్ని సందర్భం ఉంటే తనని చూడ వెళ్ళొచ్చు వెళ్ళకూడదని కాదు, అసలు మనుషులు విరికి ఎక్కడంటే వాడు వాడుగా ఉండలేకపోతే ఎక్కడ పడిపోతాడు. ఓ రోజులు పాడకూడదు, ఓ రోజులు కాపాడు, ఎవరు రోజులు తెలియదు, ఏదో సొంత కాటూషం. దాని అర్థం ఏంటంటే మనం మనం కానీ ఉండలేకపోతుంది, మనం చచ్చిపోయిన తర్వాత కదా ఉంటే పక్కింటోడు తెలియదు, పక్కింటోడు ఇంటికి పడిపోతున్నాడు. మనం చచ్చిపోయిన తర్వాత మాట ఏంటి, నీ పక్కింటోడు నీ కూడా వస్తారా, నీ ఇంట్లో వాళ్ళు నీ కూడా నీ పక్కింటోడు కూడా వస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే సృష్టిలో ఉండగానే సృష్టిలోని స్థితికి వెళ్ళాలి. అప్పటి వరకు మనకి జ్ఞానం ఉండాలి. సృష్టిలో ఉండగానే సృష్టిలోని స్థితికి వెళ్ళాలి. సత్పురుషుల సహవాసంలో 199 మంచులు ఉన్నాయి, ఒకటి చెడ్డ ఉంది. సజ్జన సాంగత్యంలో 199 మంచులు ఉన్నాయి, ఒక చెడ్డ కూడా ఉంది. పార్టీలో దుఃఖం వస్తుంది. ఇరిపోయేటప్పుడు ఎంతో కొంత దుఃఖం, అంటే కళ్ళంతా నీళ్ళు రాకపోయినా ఆ దుఃఖానికి సంబంధించిన తలంపు వస్తుంది. దీనికి ఒక ఉపనిషత్తులో చెప్పాడు, వస్తే రానివ్వన్నాడు ఆ దుఃఖం. ఎవన్నాడు వస్తే రానివ్వండి, చంద్రుడికి కూడా ఒక మచ్చ ఉంది, కానీ చంద్రుడిలో నుంచి వచ్చే కాంతి నా మచ్చ ఆపిచేస్తుండే. ఈ పార్టీలో దుఃఖం ఉంటుంది, మనం ఇరిపోయేటప్పుడు అదొక మైనస్ పాయింటే. కానీ ఆ 99 పాయింట్లో మనకి జ్ఞాపకం వచ్చాడు, మైనస్ పాయింట్ ఇంకా వదిలేస్తాడు, జ్ఞాపకం రాదు. సత్పురుషులు సర్వవాసం ఇలా విడిపోయేప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తుంది, పార్టీని దుఃఖాలు తీసుకొస్తుంది. కానీ మైనస్ పాయింట్ ఉందని 99 ప్లస్ పాయింట్లు ఎక్కడ ఎదుర్కొంటాం మనం. ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఇన్నిసార్లు మనం శాంతి ఎందుకు అనుకుంటున్నాం, ఇన్నిసార్లు ఎందుకు అనుకోవాలి శాంతి శాంతి అని? మనం ఆరోగ్యంగా ఉండటానికి శాంతి అవసరం, మనం బాగుపడటానికి శాంతి అవసరం, మన పని మనం శ్రద్ధగా చేసుకోవడానికి శాంతి అవసరం, మనం చదివిన చదువు అర్థం చేసుకోవడానికి శాంతి అవసరం, మన చైతన్య స్థాయిని పెంచుకోవడానికి శాంతి అవసరం, మనం మోక్షం పొందటానికి శాంతి అవసరం, మన ఏదైనా ఇంటికాడ మనం చేసుకునే పని శ్రద్ధగా చేసుకోవడానికి కూడా శాంతి అవసరం, సమాజంలో తోటి వాళ్ళతో జీవించడానికి కూడా శాంతి అవసరం. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళతో ఎలా మెలగాలో మన శాంతి మనకు నేర్పుతున్నట్టు అపూర్ణం. ఈ చిన్న చిన్న గొడవలకి ఎంత శాంతి ఉండదు, మరి మోక్షానికి ఎటువంటి శాంతి మనకు ఉండాలి? ప్రపంచంలో అనేక రకాలైన మనుషులతో జీవించాలి. ప్రపంచం గొడవలు మన ఇంట్లోనూ రకరకాల మనుషులు, వాళ్ళతో కలిసి జీవింపజేయటం అనేది నేర్పేది శాంతి. క్లాస్ రూమ్ లో కూడా అల్లర పిల్లలు ఉంటారు, మేస్తాలు చక్కగా కూడా పెట్టేది కట్టారు. ఆ అల్లర పిల్లలతోడు కూడా అల్లర పిల్లలతోడు కూడా ఎలాగ ఆడుకుంటే ఎలా మాట్లాడాలో నేర్చుకుని వాళ్ళకు కూడా చదువు చేపట్టడానికి, వాళ్ళకి ఎలా అల్లర పిల్లలు కూడా ఎలా చదువులు చెప్పాలో, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అది కూడా మనకు అర్థం అవడానికి మనకి శాంతి కావాలి. జగన్ గారు ఏమంటారంటే, దగ్గర అంటే నేను అల్లరవాడిని, నేను బ్యాక్ బెంచీలో నేను కూర్చేటట్టు అల్లరి చేస్తాను, ఫ్రంట్ బెంచీలో పడేసుకోవాలి. సదర సదరంగా అల్లరి చేసిన పిల్లలందరూ మేస్టర్ ఎందుకుండా కూర్చొని ఏ ఒక్కరు వెనక్కి సర్దుకుంటారు, నేను తిరిగిపోతాను వెళ్ళాలి అక్కడ నుంచి. కొన్ని మీ పిల్లలు అంటే అది తోకలను అంటే వాళ్ళు మేస్టర్కి సాపాటు లేదు, అటు ఇటు ఉరిగిపోతున్నారంటే వాళ్ళు ఇంటికి అమ్మకాన్ని కూడా వచ్చేసారు, ఇంట్లో మాట్లాడకాల బెంచీలో కూర్చు, వాళ్ళకి తోకలంలో కానీ అన్ని లక్షణాలు ఉంటాయి. అంటే చలన్ గారు ఏమన్నారు, నన్ను ఫ్రంట్ బెంచ్లో వేసుకుని ఉన్నారు, అంటే వీటి జరిసేది అలా లేకుండా పడి ఉంటారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శాంతి అంటే మీకు అర్థమవుతుంది కదా, ఓం శాంతి. ఓం శాంతి అంటే ఎలా పిల్లలతోటి క్లాసులో టీచర్లు పెట్టాను కూడా నేషనల్ ఏం ఉండాలి, శాంతి ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి అంటే శాంతి అంటే మీ యాంత్రికంగా అనకం, శాంతి అంటే ఇంత గొడవ ఉంది, శాంతి అంటే ఇంత అర్థం ఉంది, శాంతి అంటే ఇంత లోతులు ఉన్నాయి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 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 శాంతి అంటే మీకు అర్థమవుతాను కదా, ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. Oh.
సంక్షేమం రైతులు క్యాపిటలిస్టులు క్రిస్టియన్ సంక్షేమాలు.